పిల్లలు చాలాసార్లు సులువైన ఆదేశములను కూడా అపార్థము చేసుకుంటారు అని తల్లిదండ్రులకు అందరికీ తెలుసు. భోజనం వండుటకు నాకు సహాయం చెయ్యి లేక గదిని శుభ్రం చెయ్యి వంటివి. అయితే ఆదేశము ఏది అయినా తమ తల్లిదండ్రులు తెలిపిన వాటికి వింత అర్థములను కలిగించు మార్గములను పిల్లలు కనుగొంటారు. కొన్నిసార్లు ఇది పిల్లలు ఉద్దేశపూర్వకముగా తీసుకుని నిర్ణయమై ఉన్నది, కానీ మరికొన్నిసార్లు వారు నిజముగానే అపార్థము చేసుకుంటారు. చేయవలసిన సరి అయిన పనిని తెలుసుకునుట కొన్నిసార్లు కష్టమవుతుంది, మరియు దీనికి మంచి కారణము ఉన్నది. మనము దీనిని గ్రహించినా గ్రహించకపోయినా సులువైన ఆదేశములను అనుసరించుటకు కూడా ఆ ఆదేశముల వెనుక ఉన్న అనేక విషయములను గూర్చి తగిన జ్ఞానము అవసరమై ఉంటుంది. చిన్నపిల్లల విషయములో దీనిని మనము సులువుగా చూడవచ్చు, ఎందుకంటే వారికి తగినంత జ్ఞానము ఉండదు. అయితే పెద్దలముగా మనము కూడా కొన్ని ఆదేశములను అనుసరించుటకు అనేక అంశముల మీద మనము కలిగి ఉన్న జ్ఞానము మీద ఆధారపడతాము. మరియు దేవుడు మన దగ్గర నుండి ఆశించు వాటిని అర్థము చేసుకునే విషయములో ఇది మరింత వాస్తవమై ఉన్నది. ఒక పరిస్థితిలో ఏమి చేయాలో తెలుసుకునుటకు ప్రభువు అనుగ్రహించు విశేషమైన ఆదేశములను తెలుసుకునుట మాత్రమేగాక అనేక ఇతర విషయములను కూడా మనము అర్థము చేసుకునవలసి ఉన్నది. బైబిలానుసారమైన నిర్ణయములను తీసుకునుట అను మన పాఠ్యక్రమములో ఇది 5వ పాఠము, మరియు దీనికి పరిస్థితుల దృష్టికోణము, ప్రత్యక్షత మరియు పరిస్థితి అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో నీతిశాస్త్రముపై పరిస్థితుల దృష్టికోణము వైపుకు మన ఆసక్తిని త్రిప్పి పరిస్థితులను గూర్చిన సరియైన అవగాహన దేవుని ప్రత్యక్షతను అర్థము చేసుకునుటలో మనకు సహాయము చేయగల విధానము మీద దృష్టి పెడదాము. ఈ పాఠములన్నిటిలో నైతిక వివేచనలలో ఒక వ్యక్తి ఒక పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించుట భాగమయ్యున్నది అని మనము ఉద్ఘాటించాము. ప్రతి నైతిక ప్రశ్నకు 3 ప్రాముఖ్యమైన కోణములు ఉన్నాయను వాస్తవమును ఈ సారాంశం క్రోడీకరిస్తుంది. అవి దేవుని వాక్యము, పరిస్థితి మరియు నిర్ణయము తీసుకుని వ్యక్తి. ఈ పాఠములో ఈ కోణములలోని 2 మీద దృష్టి పెడుతూ మన నైతిక పరిస్థితి మరియు దేవుని వాక్యములో బయలుపరచబడిన ప్రామాణికతల మధ్య ఉన్న అనుబంధమును చూద్దాము. ఈ పాఠ్యక్రమము అంతటిలో దేవుని వాక్యము, పరిస్థితులు మరియు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధమును నీతిశాస్త్రమునకు 3 దృష్టికోణముల దృష్ట్యా వర్ణించాము. మొదటిగా నిర్ణాయక దృష్టికోణము. నీతిశాస్త్రమును దేవుని వాక్యం యొక్క దృష్టికోణములో నుండి చూస్తుంది. ఈ దృష్టికోణము దేవుడు మనకు బయలుపరచు నియమములను లేక ప్రమాణములను ఉద్ఘాటిస్తుంది. 2వదిగా పరిస్థితుల దృష్టికోణము పరిస్థితిని ఉద్ఘాటిస్తూ నీతిశాస్త్రమును చూస్తుంది, మరియు మన పరిస్థితిలోని వివరములు మన నైతిక నిర్ణయములతో ఎలా అనుబంధము కలిగి ఉంటాయి మరియు దేవుని మహింపరచుటకు ఈ పరిస్థితులను ఎలా ఉపయోగించగలము అనున్నటువంటి విషయములను పరిగణిస్తుంది. 3వదిగా అస్తిత్వ దృష్టికోణము ఉన్నది. ఇది నీతిశాస్త్రమును నైతిక నిర్ణయములు తీసుకును వ్యక్తుల దృష్టికోణములో నుండి పరిగణిస్తుంది. ఈ దృష్టికోణము దేవుని సంతోషపరచుట కొరకు వారు మార్చుకోవలసిన తమ పాత్రలను మరియు గుణములను మరియు మార్గములను ఉద్ఘాటిస్తుంది. ఈ 3 దృష్టికోణములు నిజమైనవి, విలువైనవి మరియు పరిపూరకమైనవి. కాబట్టి ఈ 3 దృష్టికోణములను కలిపి ఉపయోగిస్తూ ప్రతి ఒక్కటి ఇతర వాటిని గూర్చిన మన అవగాహనను బయలుపరచుటకు అనుమతినిచ్చుట జ్ఞానపూర్వకమై ఉన్నది. ప్రత్యేకముగా ఈ పాఠములో మనము నీతిశాస్త్రమును పరిస్థితుల దృష్టికోణములో నుండి చూస్తూ మన పరిస్థితిలోని పలు భాగములు మనము తీసుకుని నిర్ణయములలో సహాయము చేయవలసిన విధానమును చూద్దాము. మన పాఠం 4 ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా ప్రత్యక్షత యొక్క పరిస్థితుల విషయములను పరిగణిస్తూ నైతిక పరిస్థితులను గూర్చి ప్రత్యక్షత మనకు బోధించు విషయముల మీద దృష్టి పెడదాము. 2వదిగా ప్రత్యక్షత యొక్క పరిస్థితుల స్వభావమును గూర్చి మాట్లాడదాము. ఇక్కడ దేవుని ప్రత్యక్షతను దాని సొంత పరిస్థితుల నేపథ్యములో అర్థము చేసుకునవలసి ఉన్నదని గుర్తించుట మీద విశేషమైన దృష్టిని పెడదాము. 3వదిగా ప్రత్యక్షత కొరకు కొన్ని ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యాన వ్యూహములను చర్చిస్తూ ప్రత్యక్షత యొక్క పరిస్థితుల స్వభావమును క్రైస్తవులు ఉపయోగించిన కొన్ని మార్గములను చూద్దాము. మరియు 4వదిగా మన ఆధునిక పరిస్థితులకు ప్రత్యక్షత యొక్క అనువర్తనను చూద్దాము. పరిస్థితిని గూర్చి సమాచారమును ఇచ్చుటకు అత్యంత ప్రాముఖ్యమైన నిధులలో ఒకటిగా ప్రత్యక్షతలోని విషయములను చూస్తూ ఆరంభిద్దాము. మునుపటి పాఠములను మీరు జ్ఞాపకము చేసుకున్నట్లయితే సాధారణముగా 3 రకముల ప్రత్యక్షతలు ఉన్నాయి. విశేష ప్రత్యక్షత, ఇది బైబిలు అయ్యున్నది. సాధారణ ప్రత్యక్షత, ఇది సాధారణముగా సృష్టి నుండి మనకు కలుగుతుంది. మరియు అస్తిత్వ ప్రత్యక్షత, ఇది వ్యక్తుల ద్వారా మనకు కలుగుతుంది. ఈ మూడు మార్గములలోనూ దేవుడు తన చిత్తమును మనకు బయలుపరుస్తాడని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. ఇప్పుడు విశేష, సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షతలు కొన్ని భిన్నత్వములను కలిగి ఉన్నప్పటికీ ఇవన్నీ విషయములను వాస్తవముల రూపంలో తెలియజేస్తాయి. ఈ వాస్తవములలో మన పరిస్థితిని గూర్చి దేవుడు బయలుపరుచునవన్నీ అనగా సన్నివేశములు, ప్రజలు, వస్తువులు, ఆలోచనలు, బాధ్యతలు, క్రియలు దేవుడు మరియు ఆయన ప్రత్యక్షత కూడా భాగమయ్యున్నాయి. దేవుని ప్రత్యక్షత లెక్కలేనన్ని విధాలుగా తెలియపరచు వాస్తవములను గూర్చి మాట్లాడుట సాధ్యమే. సాధారణముగా వాస్తవములను గూర్చి మాట్లాడుటతో పాటుగా మనము లక్ష్యములు మరియు మాధ్యమాలను గూర్చి కూడా మాట్లాడదాము. లక్ష్యములు అనునవి ఆలోచనలు, మాటలు మరియు క్రియల యొక్క ఉద్దేశించబడిన లేక సాధ్యమైన పరిణామములై ఉన్నవి. మనము వాటి కొరకు పనులను చేస్తాము లేక మనము వాటిని పొందుట కొరకు క్రియలను చేయవలసి ఉన్నది. మరియు మాధ్యమాలు ఆ లక్ష్యములను చేరుకొను మార్గములై ఉన్నవి. వీటిలో మనము ఆలోచన చేయు, చెప్పు లేక చెప్పు సమస్తము మరియు మన ఉద్దేశములను నెరవేర్చుట కొరకు మనము ఉపయోగించు ప్రతి పరికరము మరియు పద్ధతి భాగమయ్యున్నవి. మనము ప్రస్తావించిన ప్రతి పరిస్థితుల భాగములను ఒక్కొక్కటిగా క్లుప్తంగా చూస్తూ ప్రత్యక్షతలోని విషయములను దగ్గరగా పరిశీలన చేద్దాము. మొదటిగా ప్రత్యక్షత మనకు అందించు వాస్తవముల దృష్ట్యా మనము దానిని పరిగణిద్దాము. రెండవదిగా మనము వెంబడించాలని ప్రత్యక్షత కోరు లక్ష్యములను మనము చూద్దాము. మరియు మూడవదిగా మన లక్ష్యములను మనము వెంబడించుచుండగా ప్రత్యక్షత మనకు నేర్పు మాధ్యమాలను మనము విశదీకరిద్దాము. ప్రత్యక్షత మనకు అందించు సాధారణ వాస్తవములతో ఆరంభిద్దాము. ఇప్పుడు కొన్ని స్పష్టమైన కారణముల వలన విశేష, సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షత మనకు తెలియపరచు ప్రతి వాస్తవమును ఇక్కడ తెలియజేయుట అసాధ్యమవుతుంది. కాబట్టి మన నైతిక మూల్యాంకనాలలో వాస్తవములు పోషించు ప్రాముఖ్యమైన పాత్రను ఉదాహరించుట ప్రత్యక్షతలో మనము నేర్చుకును అత్యంత మౌలికమైన వాస్తవముగా మనము స్వయంగా దేవుని మీద దృష్టి పెడదాము. మునుపటి పాఠములో మనము నిర్ణాయక దృష్టికోణమును అధ్యయనము చేసినప్పుడు దేవుని గుణము మన ఉన్నతమైన ప్రమాణము లేక ప్రామాణికత అయ్యున్నది అని మనము చూశాము. ఇదే విధముగా పరిస్థితుల దృష్టికోణములో దేవుడు మన ఉన్నతమైన వాస్తవము మరియు ఉన్నతమైన నైతిక వాతావరణము అయ్యున్నాడు. దేవుని ఉనికి యొక్క వాస్తవికత ప్రతి నైతిక ప్రశ్నను ఏలుతుంది మరియు ఆయన గుణము యొక్క ప్రామాణికత ఆధారముగా జీవించున్నట్లు మనలను బద్ధులను చేస్తుంది. అవును, దేవుని ఎదుట మన బాధ్యతలను గూర్చి తెలుసుకునుట కొరకు ముందు ఆయన తనను తాను మనకు బయలుపరుచుకునవలసి ఉన్నది. మరియు ఇక్కడే ప్రత్యక్షత మనుగడలోకి వస్తుంది. ప్రత్యక్షత ద్వారా దేవుడు తనను గూర్చిన వాస్తవములను మరియు ఆయన ఆశించే విషయములను గూర్చిన వాస్తవములను మనకు తెలియజేస్తాడు. ప్రత్యక్షత లేకుండా కూడా మనము దేవునికి విధేయత చూపబద్ధులమై ఉన్నాము గాని విధేయత ఎలా చూపాలో తెలియకుండా ఉంటాము. ఒక దేశ పౌరునిగా మీరు ఎదుర్కొన్న పరిస్థితిని గురించి ఆలోచన చేయండి. ప్రభుత్వము దేశములో అధికారము కలిగి ఉంటుంది మరియు దాని నియమములు అను మాధ్యమాల ద్వారా ప్రభుత్వము ప్రజల మీద నియంత్రణను కలిగి ఉంటుంది. ఇతర విధములుగా కూడా ప్రభుత్వము నియంత్రణ కలిగి ఉంటుంది. దాని ఆజ్ఞలను అమలు చేయుటకు ఉద్యోగులు ఉంటారు. దాని సరిహద్దులను నిర్వహించుటకు పటములు ఉంటాయి. అది విదేశములతో ఒప్పందములు మరియు ఇతర అనుబంధములను కలిగి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను నడిపించుట కొరకు కరెన్సీలు మొదలగు వాటిని కలిగి ఉంటుంది. ఈ మాధ్యమాలు అన్నిటి ద్వారా ప్రభుత్వము దాని అధికారమును చలాయిస్తుంది మరియు దాని ఆధీనములో ఉన్న విషయములను నియంత్రిస్తుంది. లేక మరొక విధముగా చెబితే మన న్యాయ పరిస్థితిలో ప్రభుత్వం యొక్క ఉనికి వాస్తవమయ్యున్నది మరియు దాని నియమములు ప్రభుత్వం పట్ల మనము కలిగి ఉన్న బాధ్యతలను వివరించు అదనపు వాస్తవములై ఉన్నవి. మరియు ఒకవేళ మనము ప్రభుత్వమునకు విధేయత చూపగోరిని ఎడల మనము ఈ వాస్తవములను తెలుసుకోవలసి ఉంటుంది. ఇదే విధముగా సృష్టి యావత్తు మీద దేవుడు సర్వోన్నతమైన అధికారము కలిగి ఉన్నాడు. ఆయన అధికారము నిస్సందేహమైనది మరియు ఆయన గుణము ఆయన చిత్తము యొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ అయ్యున్నది. కాబట్టి ఆయన తన గుణమును బయలుపరచినప్పుడు మానవ ప్రభుత్వములు తమ నియమముల ద్వారా నియంత్రణను కలిగి ఉండు విధముగానే దేవుడు నియంత్రణను ఉపయోగించుటకు ఆ ప్రత్యక్షత మాధ్యమము అవుతుంది. మరియు మానవులు ప్రభుత్వం యొక్క అధికారమునకు లోబడుట వలన పౌర నియమములకు విధేయత చూపు విధముగానే దృష్టి యావత్తు ఆయన అధికారమునకు లోబడుతూ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలి. వాస్తవములను మనకు తెలియజేయుటతో పాటుగా నీతిశాస్త్రమునకు విశేషముగా ప్రాముఖ్యమైన ఒక విశేషమైన వాస్తవముల సమూహమును గూర్చి కూడా దేవుని ప్రత్యక్షత బోధిస్తుంది. క్రైస్తవ ప్రవర్తన మరియు నిర్ణయాలను తీసుకునుట కొరకు సరియైన లక్ష్యములు. నీతిశాస్త్రములో లక్ష్యములను గూర్చి మనము మాట్లాడునప్పుడు మనము చేయు పనులకు కలుగు పరిణామాలను గూర్చి మనము ఆలోచన చేస్తాము. అనేక విధాలుగా జీవితములో ఇతర విషయములను సాధించుట కొరకు మనము నిర్ణయించు లక్ష్యముల కంటే ఇది ఏ విధముగానూ భిన్నమైనది కాదు. ప్రతిరోజు ఒక నిర్ణీత సమయమున నిద్రలేచు లేక తన పుట్టినరోజునాడు నా భార్యకు బహుమతి లక్ష్యమును నేను పెట్టుకోవచ్చు. మన లక్ష్యములు చిన్నవి కావచ్చు లేక పెద్దవి కూడా కావచ్చు. అవి మనము వెంటనే సాధించాలని ప్రయత్నించే విషయములు కావచ్చు లేక సుదూర భవిష్యత్తులో చేయాలని నిర్ణయించుకున్న విషయములు కావచ్చు. అయితే ప్రతి సందర్భములో మన లక్ష్యములు మన క్రియలకు దిశను అందిస్తాయి. ఇప్పుడు అనేక సందర్భములలో మన లక్ష్యములు సంక్లిష్టమైనవిగా ఉంటాయి. ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుటకు చెక్కను కొలచి కోయి వడ్రంగి వానిని చూడండి. అతడు అలా చేసినప్పుడు అతని త్వరిత లక్ష్యము సరిగా కొలచి ఖచ్చితముగా కోయుట అయ్యున్నది. మరియు ఇల్లు కట్టుట సుదీర్ఘ లక్ష్యమయ్యున్నది. తన కుటుంబమును పోషించుటకు కూడా అతడు పనిచేయుచుండవచ్చు. మరియు అతని క్రియలు నిజముగా మంచివయ్యుండాలి అంటే అతడు చేయునదంతయు దేవుని మహిమ కొరకు చేయుట అతని అంతిమ లక్ష్యమయ్యుండాలి. విశేష సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షత మనకు ప్రాముఖ్యమైన సాధారణ వాస్తవములను మనకు బోధించుచున్న విధముగానే ప్రతి విధమైన ప్రత్యక్షత క్రైస్తవ నీతిశాస్త్రములో మనము అనుసరించవలసిన లక్ష్యములను మనకు అందిస్తుంది. మొదటిగా విశేష ప్రత్యక్షత క్రైస్తవ నీతిశాస్త్రములో మనము పరిగణించవలసిన లెక్కలేనన్ని లక్ష్యములను అందిస్తుంది. వీటిలో కొన్ని మన పొరుగువారికి మేలు చేయుటను గూర్చి, క్రీస్తునందు బిడ్డలను పెంచుటను గూర్చి మరియు సంఘములో ఐక్యత కొరకు ప్రయాసపడుటను గూర్చి లేఖనము మనకు బోధిస్తుంది. అయితే విశేష ప్రత్యక్షత మనకు బోధించు అనేక లక్ష్యములలో దేవుని మహిమను అది ఉన్నతమైనదిగాను అత్యంత ప్రాముఖ్యమైనదిగాను అందిస్తుంది. ఉదాహరణకు మొదటి కొరింథీ పత్రిక 10:31 పౌలు ఈ ఉపదేశమును ఇచ్చాడు. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. జీవితములోని చిన్న చిన్న విషయములలో కూడా ఏమి తినాలో మరియు ఏమి త్రాగాలో నిర్ణయించుకునుట వంటివి మన అంతిమ లక్ష్యము దేవుని మహిమపరుచుట అయ్యుండాలి. సాధారణ ప్రత్యక్షత కూడా అనేక మంచి లక్ష్యములను మరియు అనేక చెడ్డ లక్ష్యములను గుర్తిస్తుంది. మరియు విశేష ప్రత్యక్షత వలె దేవుని మహిమపరుచుట మరియు ఆయనకు కృతజ్ఞత తెలుపుట ఉన్నతమైన లక్ష్యమని అది మనకు బోధిస్తుంది. రోమాపత్రిక 1:21 పౌలు మాటలను వినండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదుగాని తమ వాదములయందు వ్యర్థులైరి. మనము దేవునికి నమ్మకముగా ఉండి ఆయనను స్తుతించాలని సృష్టిలో ఆయన మహిమ బయలుపరుస్తుంది. అనగా మనము చేయు ప్రతిదానిలో మనము ఆయనను మహిమపరచాలి. క్లుప్తంగా దేవుని మహిమను మన ఉన్నతమైన లక్ష్యముగా కలిగి ఉండమని అది మనకు బోధిస్తుంది. చివరిగా అస్తిత్వ ప్రత్యక్షత కూడా ముఖ్యముగా మనస్సాక్షుల ద్వారా మంచి లక్ష్యములను మరియు చెడ్డ లక్ష్యములను వివేచించుటలో మనకు సహాయపడుతుంది. మరియు విశ్వాసుల విషయములో పరిశుద్ధాత్మ అస్తిత్వ ప్రత్యక్షతకు మరొక మూలమయుండి మనలో సంచరిస్తాడు. కాబట్టి మనము మంచి లక్ష్యములను అన్వేషించి చెడ్డవాటిని విడిచిపెడతాము. ఫిలిప్పీ పత్రిక 2:13 పౌలు వ్రాసినట్లు, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. పరిశుద్ధాత్మ యొక్క అంతర్గత పరిచర్య ద్వారా దేవుడు మనలో అస్తిత్వ రూపములో కార్యము చేసి మనలను బలపరుస్తూ ఆయన ఉద్దేశమునకు అనుగుణముగా ఆయన లక్ష్యమునకు అనుగుణముగా కార్యములు చేయునట్లు మనలను నడిపిస్తాడని ఇక్కడ మనము చూడవచ్చు. కాబట్టి దేవుడు ఆమోదించు లక్ష్యములను గూర్చి మనకు బోధించుటకుగాను ఆయన మూడు రకముల ప్రత్యక్షతలన్నిటినీ, అనగా విశేష, సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షతలను ఉపయోగిస్తాడు అని మనము చూడవచ్చు. వాస్తవములు మరియు లక్ష్యముల దృష్ట్యా ప్రత్యక్షత యొక్క పరిస్థితుల విషయములను చూశాము. కాబట్టి మన నైతిక పరిస్థితులలో ఉపయోగించుట కొరకు దేవుడు మనకు బయలుపరిచిన మాధ్యమాలను అన్వేషించుటకు మనము సిద్ధముగా ఉన్నాము. 16వ శతాబ్దం యొక్క ఆరంభములో ఫ్లోరెంటైన్ రాజకీయ తత్వవేత్త అయిన నికొల్లో మచ్చియావెలి ది ప్రిన్స్ అను పేరుతో ప్రఖ్యాతిగాంచిన ఒక పుస్తకమును వ్రాశాడు. అనేక భాషలలో గమ్యము మాధ్యమాలను సమర్థిస్తుంది అను నినాదముతో మచ్చియావెలి యొక్క పేరు పర్యాయ పదమయ్యింది. అనేక సందర్భాలలో దేశమునకు లాభము చేకూర్చు లక్ష్యములను సాధించుటకు రాజకీయ నాయకులు అనేక సందర్భాలలో నైతిక నియమాలను ఉల్లంఘించవలసి ఉంటుంది అను బోధనను బట్టి కొంతవరకు ఆయన పుస్తకము అపఖ్యాతిని పొందినది. అయితే దేవుని ప్రత్యక్షత మనకు ఎంతో భిన్నమైన ఒక ఆలోచనను ఇస్తుంది. బైబిలానుసారమైన రీతిలో ఏదైనా నైతిక ప్రశ్నకు సమాధానమిచ్చుటకు మనము దేవుడు బయలుపరిచిన వాస్తవములను మరియు లక్ష్యములను తెలుసుకునుట మాత్రమే కాదుగాని దేవుడు బయలుపరచిన తగిన మాధ్యమాలను కూడా మనము కనుగొనాలి. ఎందుకంటే వాస్తవములను సమీక్షించుట మరియు లక్ష్యములను నిర్ణయించుట మన క్రియలను ప్రభావితము చేస్తాయి. అయితే స్వయంగా మన క్రియలు మన లక్ష్యములను సాధించుటకు మనము ఎన్నుకున్న మాధ్యమాలు అయ్యున్నవి. మరియు క్రైస్తవులకు తెలిసిన విధముగానే మనము కార్యములు చేయు విధానమును గుర్చి బైబిలు ఎన్నో విషయములను తెలియజేస్తుంది. కాబట్టి మనము ఎన్నుకున్న మాధ్యమాలను గుర్చి దేవుడు చెప్పు విషయములు మనము నిర్ణయాలు తీసుకుని ప్రక్రియలో ప్రాముఖ్యమైన భాగమై ఉంటాయి. యాకోబు పత్రిక 2:15-16 యాకోబు యొక్క బోధనను పరిగణించండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలికాచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఆహారము మరియు వస్త్రముల అవసరత ఉన్న పేద ప్రజలు ఉన్నారను వాస్తవమును గ్రహించుట చాలా ప్రాముఖ్యమైయున్నది. మరియు వారికి ఆశ్రయము మరియు ఆహారము అందునట్లు చూచు లక్ష్యమును కలిగియుండుట చాలా ప్రాముఖ్యమైయున్నది. అయితే ఆ లక్ష్యమును చేరుకును మాధ్యమాలు కీలకమైయున్నవి. మనము వారికి నిజముగా ఆహారము మరియు వస్త్రములను ఇవ్వాలి. ఈ సందర్భములో పేదలకు సహాయము చేయుటకు నాకు అందుబాటులో ఉన్న మాధ్యమాలు ఏవి అనున్నటువంటి ప్రశ్నలు అడుగుట ద్వారా సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షతలో నుండి ప్రధానముగా మెలకువలను వెదకమని యాకోబు తన పాఠకులకు పిలుపునిచ్చాడు. అయితే దైవికమైన లక్ష్యములను పొందుకునుటకు మనము ఉపయోగించవలసిన మాధ్యమాలను గూర్చి విశేష ప్రత్యక్షత మనకు ఎంతో బోధించగలదు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. నైతికమైన మాధ్యమాలను గూర్చి లేఖనము మనకు నేర్పించు ఉత్తమమైన మార్గములలో ఒకటి మనము పరిగణించవలసిన ఉదాహరణలను ఇచ్చుట అయ్యున్నది. ఒకవైపున సరి అయిన రీతిలో కార్యములు చేయని వారి ప్రతికూల ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. కానీ మరొక వైపున దేవుని ప్రమాణములను సరి అయిన రీతిలో అర్థము చేసుకుని వాటి పరిస్థితులను సరిగా సమీక్షించి మంచి ఫలితములు పొందుట కొరకు మంచి కార్యములను చేసిన ప్రజలను గూర్చి అనేక అనుకూల ఉదాహరణలను మనము చూస్తాము. ఒకవైపున 1 కొరింథీ పత్రిక 10:8-11 ప్రతికూల ఉదాహరణల వైపుకు దృష్టిని ఆకర్షిస్తూ అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అరణ్యములో వారు చేసిన 40 సంవత్సరముల సంచార కాలములోని ప్రాచీన ఇజ్రాయేలుయుల అనుభవములలో నుండి పౌలు ఈ ప్రతికూల ఉదాహరణలను వెలికితీశాడు. దేవుడు అనేక సాధారణ వాస్తవములను ఇజ్రాయేలుయులకు స్పష్టము చేశాడు. వారి ప్రయాణము యొక్క లక్ష్యములను కూడా ఆయన వారికి బయలుపరచాడు. అయితే వారు ప్రయాణించుచుండగా వారి లక్ష్యములను సాధించుటకు ఉపయోగించమని దేవుడు వారికి ఉపదేశించిన మాధ్యమాల నుండి, అనగా దైవికముగా జీవించుట, ఆరాధన మరియు ప్రార్థనలో పరిశుద్ధత వంటి వాటి నుండి దారి మళ్ళీ ఇజ్రాయేలీయులు బహుగా పాపము చేశారు. బదులుగా ఇజ్రాయేలీయులు లైంగిక అనైతికత, విగ్రహారాధన మరియు సనుగుట వంటి మాధ్యమాలను ఎన్నుకున్నారు. కాబట్టి వారు ప్రతికూల ఉదాహరణగా ఉండి దేవుడు నిరాకరించు మరియు బలముగా శపించు కొన్ని మాధ్యమాలను మనకు చూపుతారు. మరొక వైపున మొదటి కొరింథీ పత్రిక 11:1 వంటి చోట్ల పౌలు కొన్ని అనుకూల ఉదాహరణలను కూడా ఇచ్చాడు. అక్కడ అతడు ఇలా ఉపదేశించాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ పౌలు తనను తాను మరియు యేసును నైతిక ప్రవర్తనకు రెండు అనుకూల ఉదాహరణలుగా ఇచ్చాడు. ఈ సందర్భములో విశేష, సాధారణ లేక అస్తిత్వ ప్రత్యక్షతలలో దేని ద్వారా అయినా యేసును గూర్చి మరియు తనను గూర్చి కొరింథీయులు పొందుకునిన సమాచారమంతటిని గూర్చి పౌలు విశాలమైన ధోరణిలో మాట్లాడాడు. మరియు యేసు యొక్క పరిపూర్ణమైన జీవితమును మరియు తన సొంత అపరిపూర్ణమైన కానీ మాదిరికరమైన జీవితమును జ్ఞాపకము చేసుకున్నట ద్వారా కొరింథీయులు కేవలం వాస్తవములు మరియు లక్ష్యములను నేర్చుకునుట మాత్రమే కాదుగాని దైవికమైన మాధ్యమాలను కూడా నేర్చుకోవచ్చని అతడు సూచించాడు. క్లుప్తంగా ప్రత్యక్షత యొక్క పరిస్థితుల విషయములలో సరియైన నైతిక నిర్ణయములను తీసుకునుటకు అవసరమైన వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు భాగమయ్యుంటాయని మనము చూస్తాము. కాబట్టి మన అనుదిన జీవితములలో మనము బైబిలానుసారమైన నిర్ణయాలను తీసుకోవలసి ఉంటే మన పరిస్థితిలోని మూడు కోణములను గూర్చి దేవుడు ఏమి బయలుపరిచాడో మనము అర్థము చేసుకోవాలి. మన బాధ్యతను తెలుసుకునుటలో మన పరిస్థితిని గూర్చి ప్రత్యక్షతలోని విషయములు ఏమి బోధించుచున్నాయో అర్థము చేసుకునుట భాగమయ్యున్నది అని ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మన రెండవ అంశమును మనము చూడవలసి ఉన్నది, స్వయంగా ప్రత్యక్షత యొక్క పరిస్థితుల స్వభావము. దేవుని ప్రత్యక్షత దాని సొంత పరిస్థితులలో అమర్చబడి మన యొద్దకు వస్తుంది. మరియు ఈ కారణము చేత దేవుడు తనను తాను ఎలాంటి పరిస్థితులలో మరియు ఎలాంటి పరిస్థితుల కొరకు బయలుపరుచుకున్నాడు అనునటువంటి ప్రశ్నలను మనము పరిగణించవలసి ఉన్నది. మరియు ఈ పరిస్థితులను అర్థము చేసుకునుట నైతిక నిర్ణయములను తీసుకునుటలో మనకు ఎలా సహాయము చేయగలదు? వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలను గూర్చి దేవుని ప్రత్యక్షత చెప్పు విషయములను గుర్తించుట మన బాధ్యతను తెలుసుకునుటలో ప్రాముఖ్యమైన భాగమయ్యున్నది. అయితే ప్రత్యక్షత దాని సొంత పరిస్థితి ద్వారా ప్రభావితము చేయబడిన విధానమును అర్థము చేసుకునుట కూడా ఎంతో కీలకమయ్యున్నది. దేవుడు తనను తాను బయలుపరుచుకుని విధానమును, పరిస్థితులు ప్రభావితము చేయ విధమును అర్థము చేసుకునుటలో మనము విఫలమైతే ఆయన బయలుపరిచిన విషయములను అపార్థము చేసుకునే అపాయము ఎదురవుతుంది. ఇతర పాఠములలో మనము చూసినట్లు సృష్టి యొక్క ఆరంభము నుండి సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షత ఎల్లప్పుడూ విశేష ప్రత్యక్షతతో కలిసి కలిగాయి. నేటి దినమున లేఖనములోని విశేష ప్రత్యక్షత మనకు ఒక మార్గదర్శిగా, మనము సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షతను వ్యాఖ్యానించవలసిన కళ్ళద్దాలుగా ఇవ్వబడినది. అనగా సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షతలలో మనము కనుగొంటిమి అని ఆలోచించు ప్రతి దాని మీద లేఖనము ఆచరణాత్మక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సాధారణ ప్రత్యక్షత లేఖనమును ఉద్ఘాటిస్తుంది, కాని అది లేఖనములో కనీసం పరోక్షముగానైనా ప్రత్యక్షపరచబడని నైతిక ప్రమాణములను అది ఏనాడూ బయలుపరచదు. కాబట్టి మన బాధ్యతను గూర్చి మనము కలిగియుండు జ్ఞానమునకు సాధారణ ప్రత్యక్షత చేయు ఎలాంటి తోడ్పాటు అయినా లేఖనము మనకు ఇప్పటికే తెలియజేయే విషయములకు స్పష్టత మాత్రమే అయ్యున్నది. అస్తిత్వ ప్రత్యక్షత విషయములో కూడా ఇదే వాస్తవమయ్యున్నది. అస్తిత్వ ప్రత్యక్షత లేఖనం యొక్క బోధను ఉద్ఘాటిస్తుంది మరియు లేఖనములో ప్రత్యక్షముగా లేక పరోక్షముగా బోధింపబడని ఏ నైతిక ప్రమాణమును గూర్చి అయినా ఏనాడూ బోధించదు. దేవుని ప్రత్యక్షతలన్నీయూ ప్రాముఖ్యమైనవి, విలువైనవి మరియు వాస్తవమైనవిగా ఉన్నాయి. కాని దేవుని వాక్యము అంతటినీ అర్థము చేసుకునుటకు లేఖనము కీలకమయ్యున్నది. కాబట్టి ప్రత్యక్షత యొక్క పరిస్థితుల స్వభావమును గూర్చిన మన చర్చ విశేషముగా బైబిలు మీద దృష్టి పెడుతుంది. అయినను బైబిలును గూర్చి మనము చెప్పు విషయములలో చాలా వరకు మిగిలిన దేవుని ప్రత్యక్షత విషయములో కూడా వాస్తవమయ్యుంటాయి అనే విషయమును మనము మనస్సులో ఉంచుకోవాలి. ప్రత్యక్షత యొక్క పరిస్థితుల ప్రభావమును మనము రెండు భాగములుగా విభాగిద్దాము. మొదటిగా లేఖనము వ్రాయబడుట చుట్టూ ఉన్న వాస్తవాలను, లక్ష్యములను మరియు మాధ్యమాలను పరిగణిస్తూ లేఖనము యొక్క ప్రేరణను గూర్చి మనము మాట్లాడదాము. రెండవదిగా లేఖనము యొక్క ప్రేరణలో భాగమయ్యున్న వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలను అర్థము చేసుకునుట యొక్క ప్రాముఖ్యతను నిర్ధారించు ఉదాహరణను మనము చూద్దాము. లేఖనం యొక్క ప్రేరణతో అనగా లేఖనమును సిద్ధపరచుటలో దేవుడు మానవ రచయితలను ప్రేరేపించిన విధానముతో ఆరంభిద్దాము. లేఖనము దేవుడు ప్రేరేపించిన మానవ రచన అయ్యున్నది. లేఖనములో ఉన్న సమస్తము వాస్తవమయ్యుండి విధముగా పరిశుద్ధాత్మ మానవ రచయితల యొక్క రచనలను పురికొల్పాడు మరియు పర్యవేక్షించాడు. మానవ రచయితలను తప్పిదములు లేకుండా చేయు విధముగా ఆత్మ ఇలా చేశాడు. అయితే అది వారి రచనలలో వారి యొక్క వ్యక్తిత్వములను మరియు వారి ఉద్దేశములను కూడా భద్రపరచింది. ఈ పురోగతికి ఫలితముగా లేఖనము యొక్క వాస్తవిక అర్థము లేఖనము యొక్క దైవిక మరియు మానవ రచయితలు కలిసి తెలియపరచాలని ఉద్దేశించిన అర్థమయ్యున్నది. ఇది మానవ రచయిత ఒక అర్థమును ఉద్దేశించాడు మరియు పరిశుద్ధాత్మ మరొక అర్థమును ఉద్దేశించాడు అను విధముగా సంగ్రహ అర్థము కాదు. బదులుగా ఇది పరిశుద్ధాత్మ మరియు మానవ రచయిత ఒకే అర్థమును ఉద్దేశించిన ఐక్య అర్థము అయ్యున్నది. దురదృష్టవశాత్తు దేవుడు మనకు చారిత్రక సందర్భములలో లేఖనమును అనుగ్రహించలేదు అన్నట్లు అనేక మంది సద్భావన గల క్రైస్తవులు ప్రవర్తిస్తారు. బైబిల్ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా వ్రాయబడినది అన్నట్లు దానిని కాలపరిమితి లేనిదిగా పరిగణిస్తారు. అయితే తమ గ్రంథములను గూర్చి బైబిల్ రచయితలు చెప్పిన విషయములను మనము పరిగణించినప్పుడు ఇది వాస్తవము కాదు అని మనము చూడగలము. లేఖనములు చారిత్రక నేపథ్యములో ఇవ్వబడినవి. ప్రేరణ అను ఈ సిద్ధాంతము బైబిలులో అనేక చోట్ల వర్ణించబడింది. కానీ లేఖనములోని విషయములకు పరిశుద్ధాత్మ మరియు మానవ రచయితలు ఇరువురూ తోడ్పాటునిచ్చారు అని కనుపరచుటకు కేవలం రెండు వాక్యభాగములను మాత్రమే మనము చూద్దాము. మొదటిగా లేఖనము యొక్క రచయితగా పరిశుద్ధాత్మ యొక్క భూమికను మనము పరిగణిద్దాము. 2 పేతురు పత్రిక 1:20-21 ప్రేరణ యొక్క స్వభావమును పేతురు వివరించిన విధానమును వినండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు ఇక్కడ ప్రస్తావించినట్లు బైబులు కేవలం మానవ రచన మాత్రమే కాదు, అది పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మనుష్యులు వ్రాసిన గ్రంథమయ్యున్నది. లేఖనములో మనము చూచు సమస్తము దేవుని అధికారమును కలిగి ఉంటుంది అని మరియు పూర్తిగా నమ్మదగినది అని పేతురు ఉద్ఘాటించుచున్నాడు. ఇప్పుడు అనేక సమయములయందు క్రైస్తవ బోధకులు దీనిని మరియు ఇతర బైబులు భాగములను అపార్థము చేసుకుని పరిశుద్ధాత్మ మాత్రమే లేఖనము యొక్క ఏకైక నిజమైన రచయిత అని నిర్ధారించారు. తమ రచయితలలో మానవ రచయితల తోడ్పాటు ఎంతమాత్రమునూ లేదు అని ఈ బోధకులు తప్పుగా నమ్మారు. మరొక వాక్యభాగమును చూద్దాము. తమ రచనలలో లేఖనం యొక్క మానవ రచయితలు కూడా ఎంతో కృషి చేశారు అని సూచించు వాక్యభాగము. మత్తయి సువార్త 22:41-45 యేసు మరియు ఆయనను వ్యతిరేకించిన పరిసయ్యుల మధ్య జరిగిన ఈ సంభాషణను మనము చూస్తాము. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన యవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని, దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారినడిగెను. ఇక్కడ యేసు 110వ కీర్తన 1వ వచనమును ఉల్లేఖించాడు. ఈ వచనములో పరిశుద్ధాత్మ తెలియజేయగోరిన విషయమును అర్థము చేసుకునుటకు ముందుగా దావీదు దీనిని వ్రాశాడని తెలుసుకునుట మరియు రెండవదిగా దావీదు తెలియజేయాలని ఉద్దేశించిన వాస్తవికార్థమును తెలుసుకునుట అవసరమయ్యున్నది అని ఆయన ఇక్కడ తెలియజేయగోరాడు. ఒక లేఖన భాగము యొక్క వాస్తవిక అర్థమును అర్థము చేసుకునుటకు దాని రచయితలు, వారి పరిస్థితులు, వారి అనుభవాలు, వారి విద్య, వారి వేదాంత శాస్త్రము మరియు వారి ప్రాధాన్యతలను గూర్చి అనేక వాస్తవములను మనము నేర్చుకోవాలి. మరియు చాలాసార్లు బైబిల్ వెలుపల నుండి వచ్చు చారిత్రక, సాంస్కృతిక మరియు భాషాపరమైన వాస్తవముల వంటి ఇతర సమాచారము ద్వారా కూడా ఈ విషయములను గూర్చిన మన అవగాహన బలపరచబడుతుంది. దీనితో పాటు లేఖన రచయిత లక్ష్యముల పట్ల కూడా మనము దృష్టి కేంద్రీకరించాలి. వారి హేతువులు ఏమిటి? ఏ శ్రోతలు వారి రచనలను చదువుతారని వారు నిరీక్షించారు? ఈ శ్రోతల నుండి ఎలాంటి స్పందనలను వారు ఆశించారు. అంతేగాక బైబిల్ రచయితలు ఉపయోగించిన మాధ్యమాలను కూడా మనము పరిగణించాలి. వారు వ్రాసిన భాష, వారు ఉపయోగించిన సాహిత్య శైలి, వారి వ్యాకరణ పద్ధతులు, వారి ఆలోచనలు మరియు వాదనల యొక్క నిర్మాణములు వంటివి. క్రైస్తవ నీతిశాస్త్రములో లేఖనము మీద పూర్తిగా ఆధారపడుట కొరకు వారు వ్రాసిన విధముగా లేఖన రచయితలు ఎందుకు వ్రాశారో, వారు వ్రాసినప్పుడు వారి అభిప్రాయము ఏమిటో మరియు వారి వాస్తవిక శ్రోతలు వారి మాటలను ఎలా అర్థము చేసుకున్నారో నేర్చుకునుటకు మనము వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమములన్నిటినీ మూల్యాంకనము చేయాలి. లేఖన ప్రేరణ యొక్క పరిస్థితుల స్వభావమును ఇప్పటి వరకు మనము వర్ణించాము కాబట్టి ప్రత్యక్షతలోని ఈ పరిస్థితుల లక్షణములను పరిగణించుట యొక్క ప్రాముఖ్యతను నిర్ధారించు బైబిలులోని ఒక ఉదాహరణను మనము చూడాలి. ఖచ్చితముగా ఒక లేఖన భాగమునకు ఔచిత్యముగా ఉన్న వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలన్నిటినీ వాటి యొక్క వాస్తవిక అర్థముతో అనుబంధములో అర్థము చేసుకునట కాదుగదా. వాటిని గుర్తుంచుటయే అసాధ్యమైన పని. కానీ సంతోషకరముగా మనలను నడిపించగల అనేక ఉదాహరణలను స్వయంగా బైబిల్ ఇస్తుంది. బైబిల్ రచయితలు మరియు నమ్మకమైన బైబిల్ పాత్రలు ముందు రచయితలు వ్రాసిన లేఖన భాగములను తరచుగా వివరించారు మరియు లేఖనములోని పరిస్థితుల అంశముల యొక్క ప్రాముఖ్యతను చూచుటకు వారి ఉదాహరణలు అనేక అవకాశములను అందిస్తాయి. మనము మనసులో ఉంచుకోవలసిన పరిస్థితుల పరిగణన రకములను ఉదహరించుటకు మొదటి కొరింథీ పత్రిక 10:5-11 చూద్దాము. అక్కడ పౌలు అరణ్యములో ఇజ్రాయేలును గూర్చిన పాత నిబంధన కథనము యొక్క పరిస్థితుల స్వభావము మీద దృష్టి పెట్టాడు. అక్కడ అతడు ఈ మాటలను వ్రాశాడు. అయితే మన పితృలలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయేరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలే మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలే మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 కూలిరి, మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సనుగకుడి. వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ పాఠ్యభాగములో పౌలు 4 పాత నిబంధన వాక్య భాగములను ఉల్లేఖించాడు. నిర్గమకాండము 32, అక్కడ ఇజ్రాయేలీయులు అన్యుల ఆచారములలో పాలు పంచుకునుట వలన దానికి శిక్షగా 3,000 సంహరించబడ్డారు. సంఖ్యాకాండము 25, అక్కడ వారు లైంగిక పాపమును చేసి 23,000 మరణించారు. సంఖ్యాకాండము 21, అక్కడ వారు యెహోవాను పరీక్షించగా అనేక మంది పాముల ద్వారా చంపబడ్డారు. సంఖ్యాకాండము 16, అక్కడ వారు మోషేకు విరోధముగా శనిగారు మరియు దూత చేతిలో పడి అనేక మంది వధించబడ్డారు. అయితే పౌలు కేవలము ఈ చారిత్రక వివరములను మాత్రమే ఇవ్వలేదు అను మాటను గమనించండి. బదులుగా భవిష్యత్ పాఠకులకు ఒక మాదిరిని ఇచ్చుటకుగాను మోషే ఈ వివరములను నమోదు చేశాడు అని అతడు వివరించాడు. 1 కొరింథీ పత్రిక 10:11 పౌలు వ్రాసినట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇజ్రాయేలీయులు ఎదుర్కొనిన వైఫల్యములను గూర్చి భవిష్యత్తరములను హెచ్చరించు ఉద్దేశ్యముతో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో మోషే పంచగ్రంథములను వ్రాశాడు అని పౌలు నమ్మాడు. మరియు ఈ వాక్యభాగముల యొక్క పరిస్థితిని అతడు ఈ విధముగా అర్థము చేసుకున్నాడు కాబట్టి ఈ వాక్యభాగములు అందించిన అనేక వాస్తవములను పౌలు ఉద్ఘాటించాడు. మొదటిగా ప్రాచీన ఇజ్రాయేలీయుల యొక్క క్రియలను బట్టి దేవుడు సంతోషించలేదు అను వాస్తవమును అతడు గుర్తించాడు. పౌలు సూచించిన లేఖనములలో మోషే స్పష్టముగా దీనిని తెలియపరచాడు. రెండవదిగా ఈ పాపములను బట్టి దేవుడు అనేక మంది ఇజ్రాయేలీయులను సంహరించాడు అను వాస్తవమును పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు. అతడు వ్రాసినట్లు వారు అరణ్యములో సంహరింపబడిరి. ఇది పౌలుకు చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలీయులను బొత్తిగా నైతికముగా తిరస్కరించినట్లు ఇది సూచిస్తుంది. మూడవదిగా కొన్ని కార్యములు దేవునికి అయిష్టమును కలిగించాయి అను వాస్తవము మీద పౌలు దృష్టి పెట్టాడు. అన్యుల వలె జీవించుట, విగ్రహారాధన, శోధించుట మరియు సనుగుట. పౌలు ప్రత్యేకముగా ప్రస్తావించిన ఈ వాస్తవములతో పాటుగా లేఖనము వాస్తవమయ్యున్నది అను వాస్తవము, అది అధికారికమయ్యున్నది అను వాస్తవము, మరియు అది క్రైస్తవులకు అనువర్తించబడుతుంది అను వాస్తవము వంటి ఇతర వాస్తవాలను కూడా అతడు ఊహించాడు. మరియు అనేకమైన ఇట్టి వాస్తవముల ఆధారముగా ఇజ్రాయేల్ యొక్క తప్పిదముల నుండి వారు నేర్చుకొనుటకుగాను భవిష్యత్ తరముల కొరకు ఈ సంగతులను నమోదు చేయుటకు ప్రేరేపించబడిన లేఖనమును మాధ్యమముగా ఉపయోగించుట మోషే యొక్క లక్ష్యమయ్యున్నది అని పౌలు నిర్ధారించగలిగాడు. ఇక్కడ పౌలు ఉపయోగించిన పద్ధతిలోని విషయములన్నిటినీ విశదీకరించుటకు మన యొద్ద సమయము లేదు. అయితే ఈ ప్రేరేపించబడిన పాత నిబంధన వాక్య భాగములను వ్యాఖ్యానించుచుండగా అతడు కనీసము రెండు రకముల పరిస్థితుల విషయములను గూర్చి ఆలోచించాడు అని గుర్తించుట యోగ్యమైన పనే. మొదటిగా లేఖనములో నివేదించబడిన వివరములు. పౌలు పాత నిబంధనను వాస్తవమైనదిగాను నమ్మదగినదిగాను అంగీకరించాడు, మరియు వృత్తాంతముల యొక్క వివరములు వాటి అర్థముల కొరకు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయని ఎరిగి ఉన్నాడు. రెండవదిగా రచయిత యొక్క ఉద్దేశము. చాలా కాలం క్రితం జరిగిన సన్నివేశాలను గూర్చి ఊరకనే మనకు తెలియజేయుట మోషే లక్ష్యము కాదు అని పౌలు అర్థము చేసుకున్నాడు. బదులుగా తన శ్రోతల నుండి స్పందనను ఆశించుట కొరకు అతడు వ్రాశాడు. ఇప్పుడు ఈ పట్టిక ఏ విధముగా కూడా సంపూర్ణమైనది కాదు. కానీ లేఖనమును వ్యాఖ్యానించుచున్నప్పుడు మనము పరిగణించవలసిన పరిస్థితుల లక్ష్యముల రకములకు ఇది మంచి మరియు అధికారిక ఉదాహరణ అయ్యున్నది. లేఖనము నివేదించున్నటువంటి వాస్తవిక వివరముల వంటి లేఖనము స్పష్టము చేయు విషయములను మనము పరిగణించాలి. మరియు వ్రాయుట వెనుక రచయిత యొక్క ఉద్దేశ్యము లేక లక్ష్యము వంటి లేఖనములో పరోక్షముగా ఉన్న విషయములను కూడా మనము పరిగణించాలి. ఇవి మరియు ఇతర విధములుగా లేఖనము యొక్క పరిస్థితుల స్వభావమును జ్ఞాపకముంచుకునుట ద్వారా దానిని మనము సరిగా అర్థము చేసుకున్నాము అను గొప్ప నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. ప్రత్యక్షతలోని విషయములు మన పరిస్థితి యొక్క వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలను గూర్చి మాట్లాడు విధానమును మరియు ప్రత్యక్షత యొక్క చారిత్రక స్వభావమును చూశాము గనుక ఇప్పుడు ప్రత్యక్షత యొక్క పరిస్థితుల స్వభావముతో వ్యవహరించు కొన్ని ఖ్యాతి గడించిన వ్యూహముల వైపుకు మన దృష్టిని మళ్లించవలసి ఉన్నది. పరిస్థితుల దృష్టికోణములో నుండి క్రైస్తవ నీతిశాస్త్రమును మనము చూచుచుండగా మనము రెండు పరిస్థితులతో, అనగా లేఖనము యొక్క పరిస్థితి మరియు మన ఆధునిక పరిస్థితితో వ్యవహరించుచున్నాము అను వాస్తవము మనలను సవాలు చేస్తుంది. అనగా లేఖనములోని పరిస్థితులను మన ఆధునిక లోకముతో అనుసంధానము చేయుటకు మనము మార్గములను కనుగొనాలి. ఈ ప్రక్రియ చాలాసార్లు సంక్లిష్టమైనదిగా ఉంటుంది. మరియు దురదృష్టవశాత్తు క్రైస్తవులు సమస్యలను అతిగా సులభతరము చేయు అడ్డదారుల కొరకు వెదకు ధోరణిని కలిగి ఉంటారు. కాబట్టి ఆధునిక అనువర్తనమును చూచుటకు ముందు క్రైస్తవులు తరచుగా ఉపయోగించు పొరపాటు వ్యూహములలో కొన్నింటిని ఇప్పుడు మనము చూడవలసి ఉన్నది. మన సంభాషణలో ప్రత్యక్షత యొక్క పరిస్థితుల స్వభావముతో వ్యవహరించు మూడు ప్రఖ్యాతిగాంచిన వ్యూహములను మనము చూద్దాము. మొదటిగా మనము మాంద్యము అను వ్యూహమును చూద్దాము. రెండవదిగా మనము కఠినత అను వ్యూహమును గురించి మాట్లాడదాము. మరియు మూడవదిగా మానవ అధికారమునకు మొగ్గుచూపు వ్యూహమును గురించి మాట్లాడదాము. సమయమును దృష్టిలో ఉంచుకొని మనము లేఖనమును గూర్చి చర్చించుటకు మాత్రమే పరిమితమవుదాము. కానీ మరొకసారి ఇవే వ్యూహములను ఇతర రకముల ప్రత్యక్షత కొరకు కూడా ఉపయోగించవచ్చు అని మనము అవగాహన కలిగి ఉండాలి. లేఖనమును ఆధునిక లోకమునకు అనుబంధపరుచుటలో ఉన్న కష్టమును ఉదాహరించుటకు ఒక భయంకరమైన అరణ్యమునకు ఆరంభములో ఒక పెద్ద స్థలములో ఉన్న ఇంటిని గూర్చి ఊహించండి. ఇక్కడ ఇల్లు లేఖనములో స్పష్టముగా ఆజ్ఞాపించబడిన లేక అనుమతించబడిన విషయములను సూచిస్తుంది. అరణ్యము బైబిల్లో స్పష్టముగా నిషేధించబడిన విషయములను సూచిస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న స్థలము ఎంతో కొంతవరకు బైబిల్ చదువుతున్న వ్యక్తికి అస్పష్టముగా ఉన్న విషయములను సూచిస్తుంది. లేఖనములోని పరిస్థితులను మన ఆధునిక లోకములో ఉన్న పరిస్థితులతో ఎలా అనుసంధానము చేయాలో తెలియని విషయములు. ఈ స్పష్టతలేమి క్రైస్తవ నైతికతకు సరిహద్దులను నిర్వచించుటకు సులువైన వ్యూహములను ఉపయోగించున్నట్లు చాలాసార్లు క్రైస్తవులను పురికొల్పాయి. మాంద్యము, కఠినత మరియు మానవ అధికారము అను పదముల ద్వారా మనము వర్ణించుచున్న వ్యూహములు. కాబట్టి ప్రత్యక్షత యొక్క పరిస్థితుల కోణములను ఆధునిక లోకమునకు అనుసంధానము చేయుటకు ప్రఖ్యాతిగాంచిన కాని పొరపాటు అయిన మాంద్యము అనుదానితో ఆరంభిద్దాము. మాంద్యమును గూర్చిన మన చర్చ మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా ఈ వ్యూహము యొక్క మౌలిక వర్ణన మరియు దాని కారణములను మనము చూద్దాము. రెండవదిగా మాంద్యం యొక్క పరిణామాలకు కొన్ని ఉదాహరణలను మనము ఇద్దాము. మరియు మూడవదిగా మన లేఖనోపయోగములో మాంద్యమును నివారించుటకు మనకు సహాయము చేయగల కొన్ని సవరణలను మనము సూచిద్దాము. మాంద్యం యొక్క మౌలిక వర్ణనతో ఆరంభిద్దాము. మాంద్యము అనున్నది ఈ వ్యూహమును ఉపయోగించువారు ఆధునిక లోకములో ఉన్న పాపములను గుర్తించుటలో మరియు ఖండించుటలో మాంద్యమును కనుపరచునట్లు అనుమతి ఇచ్చుట వైపుకు మొగ్గుచూపు వ్యూహమై ఉన్నది. ఫలితముగా వారు చాలాసార్లు బైబిల్ నిషేధించిన వాటిని అనుమతిస్తారు మరియు బైబిల్ ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తారు. కనీసము రెండు కారణముల వలన క్రైస్తవులు లేఖనమును మాంద్యముగా చదువుతారు. కొన్నిసార్లు బైబిల్లోని పరిస్థితులు ఆధునిక జీవిత పరిస్థితులకు భిన్నముగా ఉన్నాయి కాబట్టి బైబిల్ను నేటికి అనువర్తించుట సాధ్యము కాదు అని వారు తప్పుగా నమ్ముతారు. మరికొన్నిసార్లు బైబిల్లోని పరిస్థితులు ఆధునిక జీవితమునకు అనువర్తించుటకు చాలా అస్పష్టమైనవిగా ఉన్నాయి అని నమ్ముతారు. కాబట్టి మాంద్యము అను వ్యూహమును క్రైస్తవులు ఉపయోగిస్తారు. చాలాసార్లు బైబిల్లోని వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు అస్పష్టముగా లేక తెలుసుకోలేని విధముగా ఉన్నాయి అని వారు నమ్ముతారు. కాబట్టి ఇలా జరుగుతుంది. ఒక పెద్ద స్థలములో ఉండి భయంకరమైన అరణ్యములోనికి దారితీయు ఇంటిని గూర్చిన మన ఉదాహరణ దృష్ట్యా ఆలోచన చేయండి. మీకు జ్ఞాపకమున్నట్లయితే ఇల్లు లేఖనములో స్పష్టముగా అనుమతించబడిన విషయములను సూచిస్తుంది. అరణ్యము బైబిలులో స్పష్టముగా నిషేధించబడిన విషయములను సూచిస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న స్థలము ఎంతో కొంతవరకు బైబిల్ చదువుతున్న వ్యక్తికి అస్పష్టముగా ఉన్న విషయములను సూచిస్తుంది. ఇప్పుడు క్రైస్తవ నైతికతకు సరిహద్దులను నిర్వచించుటకుగాను లేఖనము తెలియజేయు విషయముల చుట్టూ మనము ఒక కంచెను నిర్మించాలని నిర్ణయించుకున్నాము అనుకోండి. మాంద్యము అను వ్యూహము అస్పష్టముగా ఉన్న విషయములను అనుమతించుటకుగాను ఆ కంచెను అరణ్యమునకు వీలైనంత అంచున నిర్మించుటకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ మాంద్యమును అనుసరించుటలో సమస్య ఉన్నది. మనకు అస్పష్టముగా ఉన్న ప్రతిదీ అనుమతించబడదు. కాబట్టి ఒకవేళ అరణ్యం యొక్క అంచులో మనము కంచెను వేస్తే మనము నిశ్చయముగా లేఖనము నిషేధించు విషయములను అనుమతిస్తాము. కాబట్టి బైబిల్ పరిస్థితి మనకు చాలా భిన్నముగా ఉన్నది కాబట్టి దానిని మనము అనువర్తించలేము అని ఊహించుట ద్వారా కావచ్చు లేక ఎలాంటి నిశ్చయతతో కూడా దానిని అనువర్తించుట అస్పష్టముగా ఉంటుంది అని ఒక్కానించుట కావచ్చు. మాంద్య అవగాహనలు క్రైస్తవ ప్రవర్తన మీద చాలా తక్కువ ఆంక్షలను విధిస్తాయి. మాంద్యము అను వ్యూహమును గూర్చిన ఈ వర్ణనను మనసులో ఉంచుకుని ప్రత్యక్షత పట్ల ఈ అవగాహన కలిగినటకు పరిణామాల ఉదాహరణలను కొన్నింటిని మనము ప్రస్తావించాలి. మాంద్యం యొక్క పరిణామాలను చాలా సులువుగా వివేచించవచ్చు. మాంద్యము అను వ్యూహము అనేక పాపములను తర్కించున్నట్లు క్రైస్తవులను ప్రోత్సహిస్తుంది. ఇలా జరుగు అనేక మార్గములలో కేవలం నాలుగింటిని మాత్రమే మనము ప్రస్తావిద్దాము. మొదటిగా వ్యత్యాసముగా ఉన్న తప్పిదములలో తక్కువ దానిని ఎన్నుకునుట వలన సంతృప్తి చెంది వ్యతిరేక కార్యము కంటే ఒక తప్పు నీతిగలదిగా కనిపిస్తుంది కాబట్టి ఆ తప్పును సమర్థించున్నట్లు క్రైస్తవులను ప్రోత్సహిస్తుంది. ఒకరినొకరు ద్వేషించుకునుటను ఆరంభించిన భార్యభర్తలను పరిగణించండి. ఇప్పుడు సరైన కారణము లేకుండా విడాకులను తీసుకునుటకు బైబిల్ ఖండిస్తుంది మరియు భార్యభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని అది ఆశిస్తుంది. అయితే ఇట్టి పరిస్థితిలో క్రైస్తవులు ఏమి చేయాలి అను విషయమును గూర్చి బైబిల్ స్పష్టతను ఇవ్వదు అని మాంద్యము అను పద్ధతిని ఉపయోగించు క్రైస్తవులు వాదిస్తారు. మరియు ద్వేషముతో నిండిన అనుబంధమును కలిగి ఉండుట కంటే విడాకులు తీసుకునుట మంచిది అని వారు సలహా ఇస్తారు. అయితే మనము లేఖనములోని వాస్తవములను, లక్ష్యములను మరియు మాధ్యమాలను బాధ్యతాయుతముగా సమీక్షించినప్పుడు అది ఈ ఆధునిక పరిస్థితితో స్పష్టముగా మాట్లాడుతుంది అని మనము కనుగొంటాము. భార్యభర్తలందరూ తమ సొంత పాపమును ఒప్పుకునుట ద్వారా మరియు వైవాహిక బంధములలో ఒకరినొకరు ప్రేమించుటను నేర్చుకునుట ద్వారా లేఖనములోని నైతిక ఉపదేశములకు కట్టుబడియుండుట నిజమైన పరిష్కారమై ఉన్నది. రెండవదిగా మాంద్యము బైబిల్ ఆజ్ఞలకు సరికాని మినహాయింపులను ఇచ్చుచున్నట్లు అనిపిస్తుంది. బైబిలులో విశేషముగా ప్రస్తావించబడిన వాటికంటే ఎక్కువ సన్నివేశములకు లేఖన ఆజ్ఞలు అనువర్తించబడతాయి అని చూచుటలో క్రైస్తవులు విఫలమైనప్పుడు ఇది తరచుగా జరుగుతుంది. ఉదాహరణకు వారు భౌతికమైన వ్యభిచారము చేయనంత వరకు వారి వ్యభిచారమునకు సంబంధించిన ఆజ్ఞను ఉల్లంఘించటలేదు అని యేసు దినములలోని కొంతమంది నమ్మారు. భౌతిక అపనమ్మకత్వమునకు మినహాయించిన పరిస్థితుల కొరకు వ్యభిచారమును గూర్చి ఇవ్వబడిన ఆజ్ఞ యొక్క నిజమైన అంతర్భావములను చూచుటలో వారు విఫలమయ్యారు. అయితే మత్తయి సువార్త 5:28 యేసు ఇలా చెబుతూ వారిని సరిచేశాడు. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. వ్యభిచారమునకు విరోధముగా ఇవ్వబడిన ఆజ్ఞకు సంబంధించిన వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలను నేర్చుకునుటలో మనము విఫలమైనప్పుడు వ్యభిచారము మరియు కామాతురత రెండూ దేవుని చిత్తమును ఉల్లంఘిస్తాయి అను విషయమును మనము సులువుగా నిరాకరించగలము. 3వదిగా, బైబిలు ఆజ్ఞలకు అబద్ధపు అర్హతలను జోడించున్నట్లు మాంద్యము క్రైస్తవులను ప్రోత్సహిస్తుంది. బైబిలు సూచించని వాస్తవములు, లక్ష్యములు లేక మాధ్యమాలను ఊహించుకొని ఈ ఊహించుకొనిన విషయములను లేఖన ఆజ్ఞలను నిర్లక్ష్యము చేయుటకు సాకులుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు 2వ కొరింథీయులకు 25:4 కళ్ళమును త్రొక్కునప్పుడు ఎద్దుకు చిక్కమును పెట్టుటను ధర్మశాస్త్రము నిషేధిస్తుంది. మరియు లేఖనము పట్ల మాంద్య వ్యూహము గలవారు ఈ వచనము తమ కళ్ళములో ఎడ్లను ఉపయోగించు వారి కొరకు మాత్రమే అనువర్తించబడుతుంది అనే అబద్ధార్హతను ఊహించవచ్చు. నాకు ఎడ్లు లేవు కాబట్టి ఈ ఆజ్ఞ నాకు అనువర్తించబడదు అని మనము ఆలోచించవచ్చు. అయితే 1 కొరింథీయులకు 9:9 మరియు 1 తిమోతి 5:18 క్రైస్తవ సేవకులకు తమ ప్రయాస కొరకు జీతము ఇవ్వబడాలని తెలుపుటకు పౌలు ఈ నియమమును ఉపయోగించాడు. ఇట్టి సందర్భములలో మాంద్య వ్యూహము లేఖనములో ఉన్న పరిస్థితులకు కొంత భిన్నముగా ఉన్న పరిస్థితులకు బైబిలు ఆజ్ఞల యొక్క నియమములను క్రైస్తవులు అనువర్తించుటను నిరుత్సాహపరుస్తుంది. 4వదిగా, మంచి హేతువులు కొన్నిసార్లు దుష్టకార్యములను మన్నిస్తాయి అని ఆలోచించున్నట్లు మాంద్య వ్యూహము మనలను నడిపిస్తుంది. అనగా లేఖనములోని వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు చాలా భిన్నముగా ఉన్నాయి లేక అస్పష్టముగా ఉన్నాయని మనము నమ్మునప్పుడు మనము క్రియలకు మన ఆధునిక హేతువుల ఆధారముగా మాత్రమే తీర్పు తీర్చున్నట్లు పురికొల్పబడతాము. ఉదాహరణకు ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారమును దొంగిలించినప్పుడు అతనిని మన్నించున్నట్లు మనమంతా పురికొల్పబడతాము. ఇప్పుడు స్పష్టముగా లాభము కొరకు దొంగిలించు వ్యక్తి యొక్క హేతువు ఆహారము కొరకు దొంగిలించు వ్యక్తి కలిగి ఉన్న హేతువు కంటే భిన్నమైనది. ఏది ఏమైనా దేవుని వాక్యము ఈ రెండు క్రియలను ఖండిస్తుంది. సామెతల గ్రంథము 6:30-31 ఇలా వ్రాయబడి ఉన్నది. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరుగదా. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయూ అప్పగింపవలెను. సారాంశముగా, మాంద్య వ్యూహము దేనినైనా సులువుగా అనుమతించు విధముగా ఉండి దేవుడు నిషేధించు దానిని అనుమతించుట ద్వారా మన నిజమైన బాధ్యతను మన నుండి మరుగు చేస్తుంది. దేవుని ధర్మశాస్త్రములోని వివరములను వీలైనంత వ్యక్తిగత స్వతంత్రతతో నియంత్రించుచు దానిలోని బాధ్యతలను నివారించుటకు మార్గములను వెదకున్నట్లు అది మనలను ప్రోత్సహిస్తుంది. మాంద్యం యొక్క వర్ణనను మరియు పరిణామాలను పరిగణించాము కాబట్టి ప్రత్యక్షత పట్ల ఈ పొరపాటు వ్యూహమునకు కొన్ని సవరణలను ఇచ్చుటకు ఇప్పుడు మనము ప్రయత్నిద్దాము. మనము ఇంతకుముందు చెప్పినట్లు లేఖనము చాలా భిన్నమైనది కాబట్టి అనువర్తించబడలేనిది అను నమ్మకము మీద లేక దానిని అనువర్తించుటకు ఎంతో అస్పష్టమైనది అను నమ్మకము మీద మాంద్యము సాధారణముగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆధునిక లోకమునకు బైబిల్ కలిగి ఉన్న పోలికలను మరియు దాని యొక్క స్పష్టతను అర్థము చేసుకునుట ఈ తప్పిదమును నివారించుటకు ఉత్తమమైన మార్గములలో ఒకటై ఉన్నది. ఒకవైపున ఆధునిక అనువర్తనములను చేయుటకు లేఖనములోని పరిస్థితులు వీలైనంతగా మన సొంత పరిస్థితులను పోలినవిగా ఉన్నాయని బైబిలు నిశ్చయతనిస్తుంది. ఏదో ఒక విధముగా బైబిలులోని ప్రతి వాక్యభాగము ఆధునిక లోకములోని నీతిశాస్త్రమును గురించి మనకు ఎంతో కొంత బోధిస్తుంది. 2వ తిమోతి 3:16-17 పౌలు వ్రాసినట్లు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. బైబిలులోని పరిస్థితులు మన పరిస్థితుల కంటే చాలా భిన్నమైనవి కాబట్టి దానిని అనువర్తించుట సాధ్యపడదు అని ఆలోచించున్నట్లు మనము శోధింపబడు ప్రతిసారి లేఖనమునకు సంబంధించిన వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు, మరియు ఆధునిక జీవితమునకు సంబంధించిన వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు రెంటిని మనము దగ్గరగా పరిశీలన చేయాలి. ఇలా మనము చేసినప్పుడు లేఖనమును అనువర్తించగల కొంత పొంతనను మనము కనుగొనగలము. అయితే లేఖనములోని పరిస్థితులు మరియు ఆధునిక జీవిత పరిస్థితులు భిన్నముగా ఉన్నట్లు మనము కనుగొనినా బైబిలును అనువర్తించుట సాధ్యపడదు అని మనము నిర్ధారించకూడదు. బదులుగా మనము మన పరిమితులను ఒప్పుకొని విషయములను గూర్చి అధ్యయనము చేయుటకు పూనుకొని కాపరులు మరియు బోధకుల వంటి ఇతరుల సలహాలను తీసుకునుటకు ప్రయత్నించాలి. మరొక వైపున బైబిల్ యొక్క అస్పష్టత విషయములో లేఖనము కావలసినంత స్పష్టముగా కూడా ఉన్నది అని బైబిల్ బోధిస్తుంది. ద్వితీయోపదేశకాండము 29:29 మోషే వ్రాసినట్లు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ననుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారవియు నగును. మన బాధ్యతను గూర్చి మనకు జ్ఞానమును అనుగ్రహించుటకు దేవుడు మనకు లేఖనమును ఇచ్చాడు. మరియు కేవలం వాస్తవిక శ్రోతలకు మాత్రమేగాక భవిష్యత్తరముల వారికి లేక ఇక్కడ మనము చదువునట్లు మన పిల్లల కొరకు ఎల్లప్పుడూ ఇచ్చుటకు ఆయన దానిని రూపొందించాడు. బైబిలు అన్ని విభాగములలో ఒకే విధముగా స్పష్టముగా లేదు మరియు ప్రతి వ్యక్తి ప్రతి వాక్యభాగమును ఒకే విధముగా అర్థము చేసుకోలేడు. అయితే దానిలో నుండి నైతిక అనువర్తనములను వెలికితీ విషయములో లేఖనము ఎల్లప్పుడూ స్పష్టత కలిగి ఉన్నది. కాబట్టి బైబిల్ అస్పష్టముగా ఉన్నది అని మనము ఆలోచన చేయునట్లు శోధింపబడు ప్రతిసారి తప్పిదము లేఖనములో లేదుగాని మనలో ఉన్నదని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. ఈ తప్పిదమును సరిచేయుటకు మనము లేఖనములోని వాస్తవములను, లక్ష్యములను మరియు మాధ్యమాలను పునః పరిశీలిస్తూ దాని వాస్తవికార్థమును వెదకాలి. కొన్నిసార్లు లేఖనమును ఆధునిక జీవితమునకు అనువర్తించునట్లు దానిని తగిన విధముగా అర్థము చేసుకున్నట్లో కూడా ఇది మనకు సహాయము చేస్తుంది. ఇది అలా చేయకపోతే మనము మన పరిమితులను ఒప్పుకొని విషయమును అధ్యయనము చేయుటకు నిర్ధారించుకొని మనకంటే జ్ఞానవంతుల సలహాను కోరాలి. మాంద్యమును మన వ్యూహముగా చేసుకునినప్పుడు తప్పిదములు జరుగుతాయని చూశాము. కాబట్టి కఠినత వ్యూహమును ఉపయోగించుట వలన మన లేఖన అవగాహనలో మరియు అనువర్తనలో జరుగు తప్పిదములను ఇప్పుడు మనము చూద్దాము. మాంద్యమును మనము చర్చించిన విధముగానే కఠినత వ్యూహమును మనము చర్చిద్దాము. మొదటిగా ఒక వ్యూహముగా కఠినత యొక్క సాధారణ వర్ణనను ఇద్దాము. రెండవదిగా కఠినత యొక్క పరిణామాలు కొన్ని ఉదాహరణలను ఇచ్చుటకు ప్రయత్నిద్దాము. మరియు మూడవదిగా ఈ బలహీనమైన వ్యూహమును నివారించుటకు మనకు సహాయపడగల కొన్ని సవరణలను మనము సూచిద్దాము. కఠినత అను వ్యూహము యొక్క వర్ణనను ఇచ్చుచూ ఆరంభిద్దాము. ప్రత్యక్షత పట్ల ఒక కఠినమైన వ్యూహమును అనుసరించుటకు క్రైస్తవులు మొగ్గుచూపినప్పుడు వారు పాపము నుండి ముఖ్యముగా లేఖనములో ఇవ్వబడిన నిషేధములలో నిర్వచించబడిన విధముగా పాపము నుండి భద్రపరచబడుటకు తీవ్రముగా ప్రయాసపడతారు. ఫలితంగా ఒక ప్రవర్తనను అనుమతించుటకు భిన్నముగా దానిని తీవ్రముగా అదుపు చేయుటకు ప్రయత్నించి వారు తప్పిదము చేస్తారు. మాంద్యము అను వ్యూహము వలెనే ఆధునిక లోకమునకు బైబిల్ కలిగి ఉన్న పోలికలు మరియు దాని యొక్క స్పష్టతను గూర్చి పొరపడని నమ్మకములకు ఫలితముగా సాధారణముగా కఠినత వ్యూహము కలుగుతుంది. ఆధునిక లోకముతో బైబిల్ కలిగి ఉన్న పోలికల విషయములో కఠినత వ్యూహము చాలాసార్లు బైబిలులోని పరిస్థితులను మన పరిస్థితులకు పోలినవిగా ఎంతగా చూస్తుంది అంటే బైబిలును మన జీవితములకు సూటిగా అనువర్తిస్తుంది. లేఖనములోని వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు ఆధునిక లోకమునకు భిన్నముగా ఉన్నవి అను విషయమును ఈ వ్యూహము ఏ విధముగా పరిగణించదు. సరి అయిన అనువర్తన అనగా బైబిలు కాలములలో ఆశించిన కార్యములను ఉన్నవి ఉన్నట్లుగా చేయుట అయ్యున్నది అని ఈ పద్ధతిని ప్రతిపాదించు క్రైస్తవులు తరచుగా వాదిస్తారు. మరియు బైబిల్ యొక్క స్పష్టత విషయములో బైబిల్ యొక్క వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు అస్పష్టముగా ఉన్నప్పుడు పరిమితమైన మార్గములలో లేఖనమును అనువర్తించుట సరియైన స్పందన అయ్యున్నది అని కఠినత వ్యూహమును సమర్థించు క్రైస్తవులు పొరపాటుగా నమ్ముతారు. ఇల్లు మరియు కంచెను గూర్చిన ఉదాహరణ జ్ఞాపకమున్నది గదా. మరొకసారి ఇల్లు లేఖనములో స్పష్టముగా అనుమతించబడిన విషయములను సూచిస్తుంది మరియు అరణ్యము బైబిలులో స్పష్టముగా నిషేధించబడిన విషయములను సూచిస్తుంది. మరియు ఇంటి చుట్టూ ఉన్న స్థలము ఎంతో కొంతవరకు బైబిల్ చదువుతున్న వ్యక్తికి అస్పష్టముగా ఉన్న విషయములను సూచిస్తుంది. లేఖనములో బోధించబడిన వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు ఆధునిక లోకములోని వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలతో ఎలా అనుబంధము కలిగి ఉంటాయో మనకు స్పష్టత లేని విషయములు. మరొకసారి క్రైస్తవ నైతికత యొక్క సరిహద్దులను నిర్వచించుటకు లేఖనము అనుమతించు విషయముల చుట్టూ కంచెను నిర్మించాలని మనము కోరామని అనుకోండి. మనము ఇంతకుముందు చూసినట్లు లేఖనము స్పష్టముగా ఖండించని ప్రవర్తనలను అనుమతించుటకు మాంద్యము వ్యూహము అరణ్యము యొక్క అంచున కంచెను నిర్మిస్తుంది. అయితే దీనికి భిన్నముగా అనైతికతలోనికి పడిపోకుండా నివారించుటకు లేఖనములో స్పష్టముగా బోధింపబడని విషయములను నిషేధించుటకు కఠినత వ్యూహము ఇంటికి దగ్గరగా కంచెను నిర్మిస్తుంది. అయితే ఈ కఠినత ఆచారంలో ఒక సమస్య ఉన్నది. కంచెకు బయట స్థలములో ఉన్న అనేక విషయములు వాస్తవానికి లేఖనములో అనుమతించబడినవి లేక ఆజ్ఞాపించబడినవి కూడా. ఇట్టి పరిమితము చేయు మార్గములలో బైబిలు బోధనలకు మనము స్పందించున్నప్పుడు దేవుడు అనుమతించు కొన్ని విషయములను మరియు వాస్తవానికి దేవుడు ఆజ్ఞాపించు ఇతర విషయములను మనము నిషేధిస్తాము. కాబట్టి బైబిలు పరిస్థితికి మన పరిస్థితికి ఎంతో పోలిక కలిగి ఉన్నది కాబట్టి దానిని మనము సూటిగా అనువర్తించవచ్చు అని ఊహించుట ద్వారా కావచ్చు, లేక బైబిలులో స్పష్టముగా కనిపించు అస్పష్టతను సరికాని విధముగా పరిమితము చేయుట ద్వారా కావచ్చు. కఠినత అవగాహనలు క్రైస్తవ ప్రవర్తనకు ఎన్నో అనవసరమైన ఆంక్షలను విధిస్తాయి. ఈ వర్ణనను మనసులో ఉంచుకొని కఠినత వ్యూహము యొక్క పరిణామాలను గూర్చి మాట్లాడుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఈ కఠినత వ్యూహములో అనేక ప్రతికూల పరిణామాలు ఉన్నాయి. కాబట్టి సమయమును దృష్టిలో ఉంచుకొని రెంటిని మాత్రమే ప్రస్తావిద్దాము. మొదటిగా కొన్ని పరిస్థితులలో తప్పులై ఇతర పరిస్థితులలో మంచివైన కొన్ని ప్రవర్తనలను నిషేధించుట ద్వారా ఇది క్రైస్తవ స్వాతంత్రమును నాశనము చేస్తుంది. క్రైస్తవులకు కొన్ని మనస్సాక్షికి సంబంధించిన స్వాతంత్రములు ఉన్నాయని బైబిల్ బోధిస్తుంది. అనగా కొన్ని క్రియలు కొందరికి మంచివి కాని మరికొందరికి చెడ్డవై ఉన్నవి. దీనికి ఉత్తమమైన ఉదాహరణలు 1 కొరింథీ పత్రిక 8-10 అధ్యాయములలో విగ్రహాములకు అర్పించబడిన ఆహారమును తినుటను గూర్చి మరియు రోమాపత్రిక 14 అధ్యాయములో మాంసములను తినుటను గూర్చి మరియు విశేషమైన దినములను ఆచరించుటను గూర్చి పౌలు చేసిన సంభాషణలై ఉన్నవి. ఈ అధ్యాయములలో విగ్రహములకు బలి అర్పించబడిన ఆహారమును తినుట బలమైన మనస్సాక్షి గల వారికి ఆమోదయోగ్యమైనది గాని బలహీనమైన మనస్సాక్షి గల వారికి పాపమయ్యున్నది అని పౌలు సూచించాడు. దీని వెలుగులో ఎలాంటి పరిస్థితులలో ఎవరు ఎట్టి ఆహారమును తినాలి అనుటకు పరిమితులను పౌలు నియమించాడు. కాని అంతిమ నిర్ధారణ ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి మీద ఆధారపడి ఉంటుంది. మనస్సాక్షికి సంబంధించిన విషయములు చాలాసార్లు అస్పష్టముగా ఉంటాయి. కాబట్టి కఠినత వ్యూహము ఏనాడు ఏ ఒక్కరూ తమ మనస్సాక్షిని ఉల్లంఘించకుండా ఉన్నటకు అట్టి ఆహారమును తినుట నుండి ప్రతి ఒక్కరిని నిషేధిస్తుంది. అయితే బలమైన మనస్సాక్షులు గల క్రైస్తవులు దేవుని ఆశీర్వాదములను పొందుకోకుండా నిషేధిస్తుంది. మరియు ఇట్టి మూకుమ్మడి నిషేధములు సరికాదు అని పౌలు బోధించాడు. 1 తిమోతి పత్రిక 4:4-5 పౌలు వ్రాసినట్లు, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. 2వదిగా కఠినత వ్యూహము దేవుని వాక్యమును బరువైన భారముగా మార్చుట ద్వారా విశ్వాసులను నిస్పృహలోనికి నెడుతుంది. దేవుడు తన వాక్యమును తన ప్రజలను దీవించుటకు ఇచ్చాడుగాని అనగదొరుకుటకు ఇవ్వలేదు. మరియు లేఖనము ఈ ఆలోచనను అనేక చోట్ల వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు మార్కు సువార్త 2:27 యేసు యొక్క మాటలను వినండి, విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెనుగాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. తన ప్రజలను దీవించుటకు దేవుడు విశ్రాంతి దిన ఆజ్ఞను ఇచ్చాడు అని యేసు బోధించాడు. రోమాపత్రిక 9:4-5 దేవుడు ఇజ్రాయేలుకు ఇచ్చిన అమోఘమైన ఆశీర్వాదముల పట్టికలో పౌలు ఈ ఆజ్ఞను చేర్చాడు. అతడు వ్రాసిన మాటలను వినండి, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రదానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రారూఢై ఉన్నాడు. ఆమేన్. ఈ పట్టికలో ఉన్న ప్రతి ఇతర విషయము గొప్ప ఆశీర్వాదమయ్యున్నది అను విషయమును ఎవరూ వాదించరు. కాబట్టి ధర్మశాస్త్రమును పొందుకొను ఆజ్ఞను పౌలు ఎక్కడ ఎందుకు చేర్చాడు? దీనికి జవాబు చాలా సులువైనది. ఎందుకంటే ధర్మశాస్త్రము దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదములలో ఒకటై ఉన్నది. విచారకరముగా స్పష్టముగా అనుమతించబడని విషయములను ఖండించు ధోరణి దేవుని వాక్యమును సుదీర్ఘమైన నిషేధముల పట్టికగా మార్చివేస్తుంది. మరియు ఇది క్రైస్తవులను ధర్మశాస్త్రము ఆచరించుటకు ఎంతగా సమర్పణ కలిగి ఉండునట్లు చేస్తుంది అంటే, వారు దేవుని గూర్చి ప్రేమగల తండ్రిగా ఆలోచించుటకు బదులుగా కఠోరమైన యజమానిగా ఆయనను గూర్చి ఆలోచన చేస్తారు. అనేక మంది తాము స్వయంగా నియమించుకునిన కఠినమైన ప్రామాణికతలకు అనుగుణంగా జీవించుటలో విఫలమైనప్పుడు దేవుడు వారిని బట్టి బహుగా అసంతృప్తి చెందుతున్నాడు అని కూడా భావిస్తారు. కాబట్టి సారాంశముగా, కఠినత వ్యూహము క్రైస్తవ స్వాతంత్రమును తిరస్కరించి మనలను నిస్పృహలోనికి నెట్టివేస్తుంది. ఈ విధములుగా మన బాధ్యతలను నెరవేర్చుకునుటకు మనము చేయు ప్రయత్నములకు ఆటంకము కలిగించి మన రక్షణకు కారకుడైన దేవునిలో ఆనందించు మన సామర్థ్యమునకు ఆటంకము కలిగిస్తుంది. కఠినత వ్యూహము యొక్క వర్ణనను మరియు దాని వలన కలుగు కొన్ని పరిణామాలను ఇప్పటి వరకు చర్చించాము. కాబట్టి ఈ తప్పిదమును నివారించుటలో మనకు సహాయము చేయగల కొన్ని సవరణలను ఇప్పుడు మనము చూద్దాము. ఇంతకుముందు మనము చూసినట్లుగా కఠినత వ్యూహము సాధారణముగా రెండు ఊహల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవైపున లేఖనములోని పరిస్థితులు మన పరిస్థితులకు ఎంత పోలిక కలిగి ఉన్నాయంటే, బైబిలు ఆధునిక లోకమునకు సూటిగా అనువర్తించబడుతుంది అను పొరపాటు నమ్మకమునకు కూడా ఇది ఫలితమై ఉన్నది. మరొకవైపు లేఖనములోని వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు అస్పష్టమైనవి లేక తెలుసుకునుటకు అసాధ్యమైనవి అను పొరపాటు దృష్టికోణము వలన కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ఆధునిక పరిస్థితులు కావలసినంతగా బైబిల్ పరిస్థితులకు భిన్నముగా ఉన్నాయి. కాబట్టి లేఖనములో మనము చూచు అనువర్తనములను ఓరకని అనుసరించలేము అని గ్రహించుట కఠినతకు మంచి సవరణ అయ్యున్నది. అవును, మన పరిస్థితులకు మరియు బైబిల్లోని పరిస్థితులకు మధ్య ఉన్న భేదములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఉదాహరణకు నిర్గమకాండము 20:13 ఈ ఆజ్ఞను పరిగణించండి. నరహత్య చేయకూడదు. ఈ ఆజ్ఞను ఆధునిక జీవితములోని కొన్ని అంశములకు సూటిగా అనువర్తించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆస్తిని దొంగిలించుటకుగాను ఆ వ్యక్తిని హతము చేయుటను ఈ ఆజ్ఞ నిషేధిస్తుంది అని చూచుట సులువైన పని అయ్యున్నది. అయితే ఆత్మరక్షణ లేక యుద్ధము వంటి పరిస్థితులను పరిగణించినప్పుడు ఈ ఆజ్ఞను ఆధునిక జీవితమునకు అనువర్తించుట చాలా కష్టమవుతుంది. ఈ ఆజ్ఞ పరిస్థితులన్నిటికీ ఒకే విధముగా వర్తిస్తుంది అని నమ్ముతూ కఠినత వ్యూహము మానవులందరి హత్యలను నిషేధిస్తుంది. అయితే దేవుని యొక్క శత్రువులను హతము చేసినప్పుడు ఇజ్రాయేలీయుల సైన్య యోధులు దీవించబడిన లేఖన భాగములకు ఈ నిర్ధారణ పొంతన లేకుండా ఉన్నది. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 11:32-33 ఈ మాటలను వినండి. గిద్యోను, బారాకు, సంసోను, యఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. ఈ మనుష్యులు కొనియాడబడుటకు ప్రధానమైన కారణము రాజ్యములను జయించుట అయ్యున్నది అని గమనించండి. వారు యుద్ధములో దేవుని విరోధులను జయించిన సైన్య నాయకులు మరియు న్యాయాధిపతులు అయ్యున్నారు. ఇట్టి వాస్తవముల వెలుగులో హత్యను గూర్చి ఇవ్వబడిన ఆజ్ఞను అనువర్తించుట కొరకు మరింత బైబిలానుసారమైన ధోరణిని మనము చూడాలి. హత్యను గూర్చి ఇవ్వబడిన ఆజ్ఞలోని పరిస్థితులు యుద్ధములో మరియు ఆత్మరక్షణలోని పరిస్థితుల వంటివి కావు అని మనము గుర్తించాలి. మరియు ఈ విషయములను గూర్చి మాట్లాడు ఇతర బైబిల్ భాగములను కూడా పరిగణించి లేఖనమంతటికి అనుగుణముగా ఉన్న నిర్ధారణకు వచ్చుటకు మనము ప్రయత్నించాలి. మరియు జవాబులు పరిస్థితి పరిస్థితికి, మనిషి మనిషికి వేరుగా ఉంటాయి. బైబిలు మరియు ఆధునిక పరిస్థితుల మధ్య ఉన్న భేదములను గూర్చి సరియైన అభిప్రాయమును పొందుటతో పాటుగా క్రైస్తవ నీతిశాస్త్రము విషయములో దేవుని చిత్తమును తెలియజేయుటకు లేఖనము ఎల్లప్పుడూ సమృద్ధిగలదిగా ఉన్నదని జ్ఞాపకముంచుకునుట ద్వారా కూడా మనము కఠినత అను వ్యూహమును నివారించవచ్చు. మాంద్యమునకు సవరణను గూర్చి మనము ఇంతకుముందు చేసిన సంభాషణలో ఈ సవరణను గూర్చి మనము మాట్లాడాము. అయితే గుర్తు చేసుకున్నట కొరకు ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనములో మోషే యొక్క మాటలను మరొకసారి విందాము. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిననుసరించి నడుచుకునున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియూ నగును. ప్రాచీన ఇజ్రాయేలీయులు మరియు మనవంటి భవిష్యత్తరముల వారు కూడా మన బాధ్యతను తెలుసుకునుటకుగాను దేవుడు లేఖనమును అనుగ్రహించాడు మరియు కఠినత వంటి త్వరితమైన మరియు సులువైన వ్యూహములను ఉపయోగించవలసిన అవసరము లేకుండా మన బాధ్యతలను వివేచించుట కొరకు లేఖనము యొక్క వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలు స్పష్టముగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. మాంద్యము మరియు కఠినత అను వ్యూహములను ఇప్పటి వరకు మనము చర్చించాము కాబట్టి పరిస్థితుల పరిగణనలో ఉపయోగించు 3వ పొరపాటు అయిన మరియు ప్రఖ్యాతిగాంచిన వ్యూహమైన మానవ అధికారము వైపుకు మన దృష్టిని మళ్లిద్దాము. మరొకసారి ముందుగా మనము ఈ వ్యూహం యొక్క వర్ణనను పరిగణించుటతో ఆరంభించి దీని పరిణామాలు మరియు చివరిగా సవరణలలోనికి వెళ్దాము. మానవాధికారము అను వ్యూహమును వర్ణించుటతో ఆరంభిద్దాము. వ్యాఖ్యాతలు మానవాధికారమునకు కట్టుబడినప్పుడు ఇతర మానవుల యొక్క వివేచనలను హత్తుకొను బలమైన ధోరణిని కలిగి ఉంటారు. ఈ మానవాధికారము ప్రఖ్యాతిగాంచిన సంఘనాయకుడు, ఒక లౌకిక అధ్యాపకుడు, లేక తల్లిదండ్రులు, లేక స్నేహితుడు కూడా కావచ్చు, లేక ఇది బైబిలులోని నైతిక బోధనల యొక్క సాంప్రదాయిక లేక సంఘ అభిప్రాయము రూపమును కూడా దాల్చవచ్చు. ఇప్పుడు ఈ మానవ అధికారములన్నీ వ్యాఖ్యాన ప్రక్రియలో భావార్థక భూమికలను పోషించగలవు అని జ్ఞాపకము చేసుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. సంఘములో సుదీర్ఘమైన మరియు గౌరవించబడిన వేదాంత శాస్త్ర పరంపర ఉన్నది మరియు లేఖనము యొక్క వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలను గూర్చి అనేక మంది పండితులు ఎంతో ఉపయోగకరమైన సమాచారమును కనుగొన్నారు. లౌకిక సమాజము కూడా లేఖన పరిస్థితులలోనికి ఎన్నో విలువైన మెలకువలను అందించింది. కాబట్టి నైతిక బోధనల కొరకు లేఖనములను వెదకుచుండగా ఈ మానవ అధికారములను పరిగణించుట సరియైన పనే అయ్యున్నది. ఏది ఏమైనా ఈ మానవ పరంపరలు మరియు సమాజములు పొరపాటు పడదగినవి కాబట్టి అట్టి అధికారములకు గుడ్డిగా సమర్పించుకోకూడదు. అరణ్యము స్పష్టముగా నిషేధించబడిన విషయములను సూచించు, ఇల్లు స్పష్టముగా అనుమతించబడిన విషయములను సూచించు మరియు ఇంటి చుట్టూ ఉన్న స్థలము లేఖనములో ఎంతో కొంతవరకు అస్పష్టముగా ఉన్న విషయములను సూచించు ఇల్లు మరియు కంచె ఉదాహరణను మరొకసారి పరిగణించండి. మనము ఇంతకుముందు చూసినట్లు మాంద్యము వ్యూహము అస్పష్టముగా అనిపించు విషయములను అనుమతించుటకు అరణ్యం యొక్క అంచున కంచెను నిర్మిస్తుంది. దీనికి భిన్నముగా కఠినత వ్యూహము అస్పష్టముగా ఉన్న అన్నిటినీ నిషేధించుటకు ఇంటికి చాలా దగ్గరగా కంచెను వేస్తుంది. సరే, నిరాశ్చర్యముగా మానవాధికారము అను వ్యూహమును అనుసరించువారు కంచెను ఎక్కడ వేయాలో తమకు తాము నిర్ణయించుకోరు. బదులుగా అధికారములు వారిని కంచెవేయమన్న చోట కంచెను వేస్తారు. అవును, ప్రజలు మానవ అధికారము మీద ఎక్కువగా ఆధారపడుటకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు వారు తమ నాయకులకు లేఖనములలోని మెలకువలు బాగా తెలుసు అని లేక వాటిని వ్యాఖ్యానించుటకు ప్రత్యేకమైన అధికారము ఉన్నదని దావా చేయు సంఘ సభ్యులు కావచ్చు. ఇతరులు తమకు చాలా పరిమితమైన జ్ఞానము ఉన్నది అని నమ్ముతారు కాబట్టి తమ సొంత బైబిల్ అధ్యయనం మీద ఎలాంటి నిశ్చయత లేనివారు కావచ్చు. మరియు కొందరు కేవలం సోమరులు అంతే. అయితే ప్రతి సందర్భములోనూ లేఖనములను అన్వేషించు తమ బాధ్యతను క్రైస్తవులు నిర్లక్ష్యము చేసి మానవ మాతృల యొక్క నిర్ణయాలకు సమర్పించుకునిన ప్రతిసారి ఆ క్రైస్తవుడు మానవ అధికారము అను వ్యూహమును ఉపయోగించుచున్నాడు. మానవ అధికారము అను వ్యూహమును గూర్చిన ఈ వర్ణనను మనసులో ఉంచుకొని విశ్వాసుల యొక్క జీవితములలో ఈ వ్యూహము కలిగి ఉండగల పరిణామాలను చూద్దాము. మానవ అధికారము మీద అతిగా ఆధారపడినప్పుడు కలుగు అనేక సమస్యలలో రెండింటిని మాత్రమే మనము పరిగణిద్దాము మరియు లేఖనము యొక్క సర్వోన్నతమైన అధికారమును తిరస్కరించుట అను పరిణామముతో ఆరంభిద్దాము. అన్ని అభ్యాసిక ఉద్దేశ్యముల కొరకు ప్రజలు పూర్తిగా మానవ అధికారముల యొక్క వివేచనలకు సమర్పించుకునిన ప్రతిసారి వారు తమ ఉన్నతమైన ప్రత్యక్షపరచబడిన ప్రమాణముగా బైబిలును తిరస్కరిస్తారు. క్రొత్త నిబంధనలోని ఒక ఉదాహరణను పరిగణించండి. సువార్తల ప్రకారం సాంప్రదాయక వ్యాఖ్యానముల కొరకు లేఖనము యొక్క సర్వోన్నతమైన అధికారమును తిరస్కరించిన అనేక మంది పరిసయులను యేసు ఎదుర్కొన్నాడు. మతేసువార్త 15:4-6 యేసు పలికిన మాటలను వినండి. తల్లిదండ్రులను ఘనపరచుమని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైననూ చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి అయినను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. పరిసయులు లేఖనమును తిరస్కరించలేదు. భిన్నముగా వారు లేఖనము పట్ల గొప్ప గౌరవమును చూపారు. అయితే పోల్చి చూస్తే వారు లేఖనము యొక్క సాంప్రదాయక వ్యాఖ్యానములకు ఎక్కువ విలువనిచ్చారు. వారు లేఖనము పట్ల ఈ అవగాహనలను పోల్చిచూసి దానిలోని లోపములను కనుగొనవలసి ఉండినది. అయితే భిన్నముగా లేఖనము యొక్క వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలకు పొంతన లేకుండా ఉన్న వ్యాఖ్యానములను పరిసయులు అంగీకరించారు. కాబట్టి యేసు వారిని ఖండించాడు. లేఖనము కంటే మానవ నిర్ణయాలను ఎక్కువగా గౌరవించుట వలన కలుగు మరొక సమస్య అబద్ధ వ్యాఖ్యానములను సమర్థించుట అయున్నది. మానవులందరూ తప్పిదములు చేస్తారు. కాబట్టి మనము ఇతరుల యొక్క నిర్ణయాలను గుడ్డిగా సమర్థించినప్పుడు మనము నిశ్చయముగా కొన్ని తప్పిదములను సమర్థిస్తాము. స్వయంగా సంఘము అబద్ధ వ్యాఖ్యానములను ప్రతిపాదించినప్పుడు అది మరింత సమస్యాత్మకముగా మారుతుంది. కొన్నిసార్లు అట్టి అబద్ధ వ్యాఖ్యానములను సంఘ క్రమశిక్షణ కూడా అమలు చేస్తుంది. ఉదాహరణకు క్రీస్తుశకం 325 జరిగిన నైసియా సభలో త్రిత్వసిద్ధాంతమును తిరస్కరించిన ఏరియన్ వాదము అను అబద్ధ బోధను సంఘము అధికారికముగా మరియు సరియైన విధముగా తిరస్కరించింది. అయితే క్రీస్తుశకం 357 సిర్మియంలో జరిగిన 2వ సభలో సంఘము దాని అభిప్రాయమును మార్చుకుని ఏరియన్ వాదమును ఉద్ఘాటించింది మరియు అనేక ఇతర స్థానిక సభలు తరువాత సంవత్సరములలో ఈ అభిప్రాయమును నిర్ధారించాయి. ఈ కాలములో అలెగ్జాంద్రియా బిషప్ అయిన అథనేషియస్ ఏరియన్ వాదమును వ్యతిరేకించినందుకు వెలివేయబడ్డాడు. ఆ దినములలో నేడు మనము సాంప్రదాయక ఆలోచన అని నమ్ము త్రిత్వవాద అభిప్రాయములను కలిగి ఉండుట అబద్ధ బోధగా పరిగణించబడేది. తరాంశముగా మానవ అధికార వ్యూహము నాశనకరమైన పరిణామాలను కలిగించగలదు. మిగిలిన విషయాలతో పాటుగా దానిలో లేఖనం యొక్క విశేషమైన అధికారమును తిరస్కరించుట భాగమయ్యున్నది మరియు అది అబద్ధ బోధనలను సమర్థించున్నట్లు పురికొల్పగలదు. ఈ విధములుగా మన బాధ్యత మన యొద్ద నుండి మరుగు చేయబడియుండునట్లు అది దేవుని ప్రత్యక్షతను గూర్చిన సత్యమును మనకు అస్పష్టము చేస్తుంది. మానవ అధికారము అను వ్యూహము యొక్క వర్ణన మరియు పరిణామాలను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు ఈ తప్పిదమును నివారించుటలో మనకు సహాయపడగల సవరణలను చూద్దాము. సవరణ చాలా సులువైనదిగా ఉన్నది మరియు అది మనము ఎల్లప్పుడూ లేఖనము యొక్క సార్వభౌమతను మన ఉన్నతమైన ప్రత్యక్షపరచబడిన ప్రమాణముగా కలిగి ఉండాలి. సంఘము మరియు దాని పరంపరలు మన మీద తక్కువ అధికారము కలిగినవిగా ఉన్నాయి మరియు లేఖనమును అర్థము చేసుకున్నటలో అవి మనకు నిజముగా సహాయము చేయగలవు. అయితే లేఖనము చేయు విధముగా అవి మన మనస్సాక్షులను కట్టడి చేయలేవు. పరిసయులతో ఆయన చేసిన వాదనలలో యేసు కనుపరచినట్లు వాటి యొక్క వాస్తవిక అర్థము ఆధారముగా లేఖనములోని మాటలకు విధేయత చూపుట మన బాధ్యత అయ్యున్నది. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 1:10 ఈ ఆలోచనకు సహాయకరమైన సారాంశమును ఇస్తుంది. దానిలోని మాటలను వినండి. మతము యొక్క వివాదములన్నీ నిర్ధారించబడగల మరియు సభల యొక్క శాసనములన్నీ పురాతన రచయితల యొక్క అభిప్రాయములు, పురుషుల సిద్ధాంతములు మరియు రహస్య ఆత్మలు పరీక్షించబడగల మరియు మనము ఆధారపడగల తీర్పులనిచ్చి ఉన్నతమైన న్యాయాధిపతి లేఖనములో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ తప్ప మరి ఎవరునూ లేరు. లేఖనములు స్వయంగా దేవుని మాటలయ్యున్నవి మరియు ఏ మానవ పరంపర లేక వ్యాఖ్యానము దేవుడు కలిగి ఉన్న సాటిలేని అధికారముతో మాట్లాడలేదు. కాబట్టి లేఖనము దాని యొక్క వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాల ద్వారా మనకు బయలుపరుస్తుంది అని నమ్మడానికి మనము సమర్పణ కలిగి ఉండాలి. ఆచరణాత్మకముగా మాట్లాడితే మనము ప్రతి మానవ వివేచనను లేఖనము ఆధారముగా కొలవాలి. పొరపడగల మానవ వివేచనలను, సంఘ వివేచనలను కూడా ఊరకనే అంగీకరించి సంతృప్తి చెందుటకు బదులుగా ఈ అధికారములు చెప్పు విషయములు వాస్తవమో కాదో చూచుటకు లేఖనములను అన్వేషించాలి. ఇందుమూలముగానే అపోస్తలుల కార్యములు 17:11 లూక బెరియా పట్టణములో ఉన్న క్రైస్తవులను కొనియాడాడు. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. బెరియావారి వలె మనము కూడా లేఖనము యొక్క ప్రామాణికతను మానవ సాక్ష్యములు మరియు సిద్ధాంతముల ఆధారముగా పరీక్షించాలి. లేఖనము కంటే ఎక్కువగా అతని మాట మీద మనము ఆధారపడవచ్చు అను విధముగా ఏ సృష్టము కూడా చివరికి అపోస్తలుడైన పౌలు కూడా స్వయంగా అధికారికము లేక ఖచ్చితత్వము కలిగిలేడు. మాంద్యము, కఠినత మరియు మానవ అధికారము మీద ఆధారపడుట కఠినమైన ప్రశ్నలకు సులువైన కానీ నమ్మదగిన జవాబులను ఇస్తుంది. మొదటి చూపులో జాగ్రత్త విషయములో లేక స్వాతంత్ర్యము విషయములో లేక సాంప్రదాయము విషయములో తప్పు చేయుట జ్ఞానయుక్తమే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏ విషయములో తప్పిదము చేసినా అది తప్పే అవుతుంది. చూడండి, మాంద్యము లేక కఠినత లేక మానవ అధికారములను మనము అతిగా ఉద్ఘాటించినప్పుడు మనము లేఖనము యొక్క వాస్తవాలను, లక్ష్యములను మరియు మాధ్యమాలను నిర్లక్ష్యము చేస్తాము. ఫలితముగా మనకు తెలియవలసిన విధముగా మన బాధ్యతను గూర్చి మనకు తెలియదు మరియు మనము దేవుని గుణమునకు ఆనుగుణ్యము కలిగి ఉండలేము. ఇందుమూలముగానే మనము లేఖనము యొక్క వాస్తవిక అర్థమును కనుగొనాలి మరియు దానికి లోబడి ఉండాలి. ప్రత్యక్షత యొక్క పరిస్థితుల విషయములు, ప్రత్యక్షత యొక్క స్వభావము మరియు ప్రత్యక్షత యొక్క పరిస్థితుల కోణముల పట్ల కొన్ని ప్రఖ్యాతిగాంచిన వ్యూహములను చూశాము. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షతను ఆధునిక లోకమునకు అనువర్తించుచుండగా వెలికి వచ్చు విషయములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఆధునిక లోకములో మనము కనుగొను వాస్తవములు, దేవుని పట్ల మనము కలిగియున్న బాధ్యతలను ఎరుగునట్లు మనకు ఎలా సహాయము చేస్తాయి మరియు మన పరిస్థితుల యొక్క వాస్తవముల ద్వారా మన స్వంత బాధ్యత ఏ విధముగా ప్రభావితము చేయబడుతుంది? బైబిలానుసారమైన నిర్ణయాలను తీసుకునుటకు మనము కలిగియున్న మాదిరిని మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. నైతిక తీర్పులలో ఒక వ్యక్తి ఒక పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించుట భాగమయ్యున్నది. ఈ మాదిరి సూచించుచున్నట్లు నైతికమైన నిర్ణయాలను మూడు దృష్టికోణముల నుండి చూచుటకు మనము జ్ఞానము కలిగి ఉన్నాము. దేవుని వాక్యము యొక్క నిర్ణాయక దృష్టికోణము, పరిస్థితుల దృష్టికోణము మరియు అస్తిత్వ దృష్టికోణము. ఈ పాఠములో మనము పరిస్థితుల దృష్టికోణము మీద దృష్టి పెడుతుండగా దేవుని వాక్యమును సరియైన రీతిలో అనువర్తించుటకు మనము దేవుని వాక్యములోని విషయములు మరియు స్వభావము కంటే ఎక్కువ విషయములను తెలుసుకునవలసి ఉన్నది. మన ఆధునిక పరిస్థితిని గూర్చి అనగా మనము దేవుని వాక్యమును అనువర్తించుచున్న పరిస్థితిని గూర్చి కూడా మనము ఎంతో కొంత తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యము ఎంత సమృద్ధి గలది అంటే దానిని మనము ఎక్కువగా ఎరిగి ఉంటే అనగా విశేష, సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షత ఆయన గుణమును ప్రతిబింబించు ప్రతి విధానమును మనము ఎరిగి ఉంటే ఏమి చేయాలో ఎల్లప్పుడూ మనము ఖచ్చితముగా తెలుసుకొని ఉంటాము. ఎందుకంటే నీతిశాస్త్రములో ప్రతి దృక్కోణము తుదకు మిగిలిన వాటిని చేర్చుతుంది. కాబట్టి నిర్ణాయక దృష్టికోణములోని ప్రతి నైతిక అంతర్భావమును మనము చూడగలిగితే పరిస్థితుల మరియు అస్తిత్వ దృష్టికోణములను పరిగణించుట ద్వారా మనము ఏ క్రొత్త మెలకువను పొందలేము. కానీ వాస్తవానికి దేవుని ప్రమాణములను గూర్చి మనము కలిగి ఉన్న జ్ఞానము సంపూర్ణమైనది కాదు. బదులుగా దేవుని వాక్యము దేవుని గుణమును గూర్చి మనకు పరిమితమైన సమాచారమును అందిస్తుంది. మన నైతిక ప్రయత్నములన్నిటి కొరకు ఈ ప్రత్యక్షత సరిపోతుంది. అయితే ప్రతి సందర్భములో ఏమి చేయాలో ఖచ్చితముగా అది మనకు చెబుతుంది కాబట్టి సరిపోదుగాని ప్రతి సందర్భములో ఏమి చేయాలో కనుగొనున్నట్లు దేవుని గుణమును గూర్చిన తగిన సమాచారమును అది అనుగ్రహిస్తుంది కాబట్టి సరిపోతుంది. మరియు ఏమి చేయాలో కనుగొనుటకు ప్రయత్నించుటలో ఒక ప్రాముఖ్యమైన భాగము మనము దేవుని వాక్యమును అనువర్తించుచున్న పరిస్థితులను అర్థము చేసుకునుట అయ్యున్నది. ప్రత్యక్షతను అనువర్తించుటను గూర్చిన మన సంభాషణ మరొకసారి మూడు పరిస్థితుల పరిగణనల వైపుకు దృష్టిని ఆకర్షిస్తుంది. మొదటిగా మన ఆధునిక పరిస్థితులను గూర్చిన వాస్తవములను అర్థము చేసుకునవలసిన అవసరతను మనము పరిగణిద్దాము. రెండవదిగా మనము ఆధునిక లక్ష్యముల మీద దృష్టి పెడదాము. మూడవదిగా ఈ ఆధునిక లక్ష్యములను అన్వేషించుటకు దేవుడు మనకు అనుమతించు ఆధునిక మాధ్యమాలను మనము పరిగణిద్దాము. ఈ విభాగములన్నిటిలో ఆహారమును గూర్చిన బైబిల్ ఆజ్ఞలను ఉపయోగిస్తూ మనము మన బిందువులను కనుపరుచుదాము. మన ఆధునిక పరిస్థితులను గూర్చిన వాస్తవములను చూస్తూ ఆరంభిద్దాము. ఈ భాగములలో మేము చేయాలని ఆశించుచున్న ఒక ప్రాముఖ్యమైన బిందువు ఏమనగా, వాస్తవములలో మార్పులు కలుగుటకు దేవుని వాక్యము యొక్క అనువర్తనములో మార్పులు అవసరమయ్యున్నవి. మరియు ఈ ఆలోచనను నిరూపించుటకు స్వయంగా లేఖనము ఈ నియమమును ఉపయోగించు విధానమును మనము చూద్దాము. విశేషముగా మనము మూడు విభిన్నమైన చారిత్రక కాలములను విశదీకరిద్దాము. మోషే ఆధీనములో నిర్గమన దినములు, ఇజ్రాయేలు దేశము వాగ్దాన దేశమును స్వాధీనము చేసుకునిన దినములు, మరియు క్రీస్తు పరలోకమునకు ఆరోహణమై వెళ్లిన తరువాత క్రొత్త నిబంధన దినములు. ఇప్పుడు ఈ మూడు కాలములలోని వాస్తవములను పరిగణించుచుండగా మనము ఒక సమతుల్యతను సాధించుట ప్రాముఖ్యమయ్యున్నది. మనము జ్ఞాపకముంచుకోవలసిన పోలికలు మరియు భిన్నత్వములు కూడా ఉన్నాయి. ఒకవైపున దేవుని గుణము విషయములో ఈ మూడు కాలముల మధ్య అనేక పోలికలు ఉన్నాయి. దేవుని గుణము మార్పు చెందనిది, అది మారలేదు. కాబట్టి చరిత్రలోని ఈ కాలములన్నిటిలో దేవుని ఉనికి సంబంధించిన వాస్తవము మరియు దేవుని గుణములోని కొన్ని లక్షణములు ఒకే విధముగా ఉండినవి. మరొక విషయం ఏమిటంటే ఈ కాలములన్నిటిలో మానవాళి పతనమైంది మరియు పాపములో పడి దేవుని యొద్ద నుండి నైతిక మార్గదర్శకమును బహుగా ఆశించింది. మరియు ఆహారమునకు సంబంధించినంత వరకు ఈ కాలములన్నిటిలో ఆహారము దేవుని మహిమ కొరకు భుజించబడవలసి ఉండెను అను పోలికను మనము చూస్తాము. ఈ వాస్తవికత పరిస్థితిని మన దినములకు కూడా వర్తిస్తుంది. అయితే మరొక వైపున కొన్ని కాలములలో పాపభరితమైనవిగా పరిగణించబడిన కొన్ని క్రియలు ఇతర కాలములలో అలా పరిగణించబడకుండున్నట్లు ఈ మూడు కాలములలోని వాస్తవముల మధ్య భిన్నత్వములు కూడా ఉన్నాయని లేఖనము స్పష్టము చేస్తుంది. ఆహారమునకు సంబంధించిన వాస్తవములు చరిత్ర ఎందంతటా మారిన విధానమును పరిగణిద్దాము. నిర్గమన దినములలో ఇజ్రాయేలు ప్రజలు కఠినమైన ఆజ్ఞల ద్వారా నియంత్రించబడి కేవలము శుద్ధమైన జంతువులను మాత్రమే కొన్ని విధానములలో భుజించుటకు అనుమతించబడిరి. ఒక ఉదాహరణగా లేవియ కాండము 17:3-4 ప్రకారం వాగ్దాన దేశమునకు వారు చేసిన ప్రయాణములలో యెహోవా మందిరము ఎదుట ముందు బలిగా అర్పిస్తే తప్ప ఇజ్రాయేలీయులు కొన్ని శుద్ధమైన జంతువులను వధించి వాటిని తినుట పాపముగా ఎంచబడేది. అయితే ఇజ్రాయేలీయులు వాగ్దాన దేశములో స్థిరపడిన తరువాత వారు కొన్ని విరమించబడిన ఆజ్ఞల ద్వారా పాలించబడ్డారు అని లేఖనములు స్పష్టము చేస్తాయి. వాస్తవానికి స్వయంగా మోషేనే ఈ పరిస్థితిని ఊహించాడు. ద్వితీయోపదేశకాండము 12:15 ప్రకారం ఇజ్రాయేలీయులు దేశములో స్థిరపడిన తరువాత ఆరాధనాస్థలములో యెహోవాకు బలిగా అర్పించకుండానే శుద్ధమైన జంతువులను వధించి భుజించుటకు వారికి అనుమతి ఇవ్వబడింది. మరియు యేసు యొక్క ప్రాయశ్చిత్త మరణము మరియు పరలోక ఆరోహణము తరువాత సంఘము ఆహారమును గూర్చి కొన్ని అనుమతించబడిన ఆజ్ఞల ద్వారా నిర్వచించబడింది. అపోస్తలుల కార్యములు 10:9-16 పేతురు యొక్క దర్శనము నుండి మనము నేర్చుకునుచుండగా జంతువులన్నీ శుద్ధమైనవే కాబట్టి అన్యులు సంఘములోనికి వచ్చుటను ఆటంకపరచవద్దు అని దేవుడు ప్రకటించాడు. మరియు ఈ వాస్తవిక పోలికలు మరియు భిన్నత్వములు నైతిక వివేచనలను ప్రభావితము చేశాయి. వాస్తవములు ఒకే విధముగా ఉన్నంత వరకు ఈ వాస్తవముల మీద ఆధారపడి ఉన్న వివేచనలు కూడా ఒకే విధమైనవిగా ఉన్నాయి. ఉదాహరణకు దేవుడు మంచివాడు అను వివేచన ఎల్లప్పుడూ ఒకే విధముగా మిగిలియుండిన ఒక వివేచన అయ్యున్నది. మరియు మానవాళి పాపభరితమైనది మరియు ఇప్పటికీ ఆహారమును దేవుని మహిమ కొరకు భుజించాలి అనున్నది మరొక వివేచన అయ్యున్నది. ఇవి మరియు అనేక ఇతర నైతిక వివేచనలు ఈ కాలములన్నిటిలో మార్పు చెందలేదు, ఎందుకంటే అవి ఆధారపడి ఉండిన వాస్తవములు మార్పు చెందకుండా ఉండినవి. అయితే ప్రతి యుగములోని వాస్తవములు భిన్నముగా ఉన్న విధముగానే నైతిక వివేచనలు కూడా భిన్నమైనవిగా ఉన్నాయి. నిర్గమన కాలములో కొన్ని జంతువులు విషయములో దేవునికి అర్పించబడిన కొన్ని శుద్ధమైన జంతువులను తినుట అనుమతించబడింది. వాగ్దాన దేశములో శుద్ధమైన జంతువులను మాత్రమే తినుట అనుమతించబడింది. క్రొత్త నిబంధన కాలములో ఏ జంతువును తినుట అయినా అనుమతించబడింది. ప్రతి కాలములోనూ దేవుని గుణము స్థిరముగా ఉన్నది, కానీ ప్రవర్తన మీద ఆయన గుణము పెట్టిన షరతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణముగా మారాయి. ఇప్పుడు ఈ పోలికలు మరియు భేదములను మనము చూచుచుండగా ఆధునిక క్రైస్తవులకు అవి ఉపదేశములుగా ఉన్నాయని మనము చూడవచ్చు. విస్తృతమైన పదములలో ఒకే వాస్తవములు అన్ని యుగములలో సామాన్యముగా పంచబడినవి. దేవుని ఉనికి మరియు దేవుని స్వభావము మారలేదు మరియు మానవాళి ఇప్పటికీ పతనమై పాపములో ఉన్నది. మరియు ఆహారమును ఇప్పటికీ దేవుని మహిమ కొరకు భుజించవలసి ఉన్నది. ఫలితంగా దేవుడు మంచివాడు, మానవాళి పాపముతో నిండియున్నది మరియు ఆహారము విషయములో దేవుని మహిమపరుచుట అను విషయములను ఇప్పటికీ ఉద్ఘాటించవలసి ఉన్నది. అయితే చోటు చేసుకున్న వాస్తవిక మార్పుల వెలుగులో ఆహార సంబంధమైన పాపములను మనం ఎలా నిర్ధారించాలి? సరే, మన వాస్తవములు మరియు నిర్గమన కాలములో ఇజ్రాయేలు మరియు వాగ్దాన దేశములో ఇజ్రాయేలు జీవితము మధ్య అనేక భిన్నత్వములు ఉన్నాయి. నిర్గమన కాలములో దేవునికి అర్పించబడిన శుద్ధమైన జంతువులను మాత్రమే భుజించున్నట్లు నిర్ధారించుటకు కఠినమైన ఆజ్ఞలు అమలు చేయబడినవి మరియు వాగ్దాన దేశములో కేవలము శుద్ధమైన జంతువులను మాత్రమే భుజించాలి అను నిర్ధారణకు వచ్చున్నట్లు కొంత ఉపశమనముతో కూడిన ఆజ్ఞలు అమలు చేయబడ్డాయి. నేటి క్రైస్తవులముగా మనము ఈ ఆజ్ఞల నుండి నేర్చుకోవచ్చు మరియు నేర్చుకోవాలి. కాని మన దినములలో ఇవి మునుపటి వలె అమలులో లేవు కాబట్టి వాటి అనువర్తనములలో మార్పులు వచ్చాయి. ఈ అంశము విషయములో మన పరిస్థితులు ఆదిమ సంఘ పరిస్థితులకు పోలినవిగా ఉన్నాయి. కాబట్టి ఆహార సంబంధమైన పాపమును అనుమతించబడిన ఆజ్ఞల ఆధారముగానే మనము పరిగణించాలి. అపోస్తలుల కార్యములు 10:9-16 ఇంకా 1 కొరింథీ పత్రిక 8-10 మరియు రోమాపత్రిక 14 వంటి ఇతర వాక్యభాగములు ఏ జంతువునైనా భుజించుట సంఘము కొరకు నిర్ణాయకముగా ఉన్నదని బోధిస్తాయి. ఈ విషయమును కనుపరుచుటకు ఈ బోధనను స్పష్టము చేయు ఒక వాక్యభాగమును మాత్రమే మనము చూద్దాము. 1 తిమోతి పత్రిక 4:2-5 పౌలు మాటలను వినండి. ఆ అబద్ధికులు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఎంతో కొంతవరకు ఆధునిక వాస్తవములు మరియు బైబిల్ వాస్తవముల మధ్య ఉన్న పోలికలను మరియు భిన్నత్వములను గుర్తించి వాటికి తగిన విధముగా నైతిక వివేచనలను చేయాలని ప్రతి నైతిక వివేచన కోరుతుంది. అయితే ఆహారము విషయములో కృత నిబంధన సంఘము మరియు ఆధునిక లోకము మధ్య ఉన్న పరిస్థితుల పోలికలు సాధారణంగా మనము కృత నిబంధన సంఘము స్థిరపరిచిన మాదిరిని అనుసరించాలని సూచిస్తుంది. బైబిలులో ఉన్న వాస్తవముల మధ్య ఉన్న పోలికలను మరియు భిన్నత్వములను పరిగణించుట ఎంత ప్రాముఖ్యమయ్యున్నదో ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు ఆధునిక క్రైస్తవుల జీవితములలో లక్ష్యములు అను ప్రశ్నను మనము చూడవలసి ఉన్నది. నిర్గమన కాలము, ఇజ్రాయేలు వాగ్దాన దేశములో జీవించిన కాలము మరియు కృత నిబంధన సంఘకాలములోని ఆహార నియమములను మరొకసారి పరిగణిద్దాము. మోషే దినములలో ఆహార ఆజ్ఞల యొక్క ఉద్దేశములలో దేవుని పరిశుద్ధతను గౌరవించుట మరియు ఆయన సేవలో ఉన్న ఆయన ప్రజలందరూ పరిశుద్ధత కలిగి ఉండునట్లు చూచుకునుట భాగమై ఉన్నది. దేవుని పరిశుద్ధతను ప్రతిబింబించు మానవ పరిశుద్ధత లక్ష్యమై ఉండినది. ఉదాహరణకు లేవ్యకాండము 11:44-45 యెహోవా తన ప్రజలతో ఇలా అన్నాడు. నేలమీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. మరియు తదుపరి కాలములలో ఆహార ఆజ్ఞలలో మార్పులు కలిగినప్పటికీ ఈ సామాన్య లక్ష్యములు నిర్గమన కాలములో వాగ్దాన భూమిలో ఇజ్రాయేలు జీవితకాలములో మరియు సంఘములో కొనసాగాయి. ఉదాహరణకు యెషయా గ్రంథము 62:12 పరిశుద్ధతను వెదకమని ప్రవక్త ప్రజలను ప్రోత్సహించాడు. తద్వారా వారు ఈ విధముగా పిలువబడతారు, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు. మరియు 1 పేతురు పత్రిక 1:15-16 అపోస్తులుడు సంఘమునకు ఈ మాటలను వ్రాశాడు. నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడియున్నది. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండు. వాస్తవానికి పరిశుద్ధులుగా ఉండమని పేతురు క్రైస్తవులను హెచ్చరించినప్పుడు అతడు లేవియకాండము 11:44-45 మనము ఇంతకుముందు చదివిన ఆహార ఆజ్ఞ నుండి ఉల్లేఖించాడు. అయితే ఈ పోలికలు ఉన్నప్పటికీ ఇతర కాలములలోని లక్ష్యములకు భిన్నముగా ఉన్న పరిశుద్ధత కొరకు లక్ష్యములను ప్రతి కాలము కలిగి ఉండినది. నిర్గమన కాలములో యూదులను అన్యుల నుండి వేరుపరుచుట ఒక లక్ష్యమై ఉండినది. ఇజ్రాయేలు వాగ్దాన దేశములో నివసించినప్పుడు కూడా ఇదే లక్ష్యము కొనసాగింది. కాని క్రొత్త నిబంధన సంఘములో దేవుడు అనేక మంది అన్యులను మార్చినప్పుడు పరిస్థితులు మారాయి. ఆ సమయమందు యూదులను అన్యుల నుండి వేరు చేయుట లక్ష్యమై ఉండలేదు, గాని సంఘములో యూదులను అన్యులతో ఐక్యపరచుట లక్ష్యమై ఉండినది. మరియు ఈ కాలములలో దేవుని మహిమ యొక్క లక్ష్యములు మరియు మన పరిశుద్ధత మధ్య ఉన్న అనుబంధము మూడు కాలములన్నిటిలో చేయబడిన నైతిక వివేచనల మధ్య అనుబంధములకు దారితీసింది. పోలిక గల నిర్ధారణల విషయములో దేవుని పరిశుద్ధతను ప్రతిబింబించిన మానవ పరిశుద్ధత లక్ష్యము అన్ని కాలములలో ఉద్ఘాటించబడింది. ఫలితంగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవులు కూడా పరిశుద్ధులుగా ఉన్నటకు ప్రయత్నించాలి అను నైతిక నిర్ధారణలు సరిగానే ఉద్ఘాటించబడినవి. అదే సమయములో ప్రతి కాలములోని మరొక కాలమునకు భిన్నముగా ఉన్న నైతిక నిర్ధారణలు ఉన్నాయి. నిర్గమన కాలములో యూదులు అన్యుల నుండి దూరముగా ఉండాలి అను లక్ష్యము అన్యుల ఆహారమును భుజించుటకు ఇవ్వబడు ఆహ్వానములను తిరస్కరించున్నట్లు నిర్ధారించుకునుటకు దారితీసింది. మరియు వాగ్దాన దేశములో ఇజ్రాయేలు గడిపిన కాలములో కూడా ఇదే నిర్ధారణ ప్రతిధ్వనించబడి ఉండేది. అయితే క్రొత్త నిబంధన సంఘము కొరకు సరి అయిన నిర్ధారణ అన్యుల ఆహారమును భుజించుటకు ఇవ్వబడు ఆహ్వానములను అంగీకరించుట అయున్నది. ఆఖరికి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో దేవుడు పేతురుకు ఆజ్ఞాపించినది ఇదే కదా. ప్రతి కాలములోనూ దేవుని గుణము ఒకే విధముగా ఉండినది. అయితే ఆయన గుణమునకు ఆపాదించబడిన లక్ష్యములు మాత్రం కొంత భిన్నతను కలిగియుండినవి. ఇప్పుడు ఈ పోలికలు మరియు భిన్నత్వములను మనము చూచుచుండగా ఇవి ఆధునిక క్రైస్తవులకు ఉపదేశించునవిగా ఉన్నాయని మనము చూడవచ్చు. పోలికల విషయములో దేవుని మహిమ మరియు మన పరిశుద్ధత అను లక్ష్యములను మనము ఇప్పటికీ ఉద్ఘాటించాలి. మరియు దేవుడు పరిశుద్ధుడు మరియు మానవాళి కూడా పరిశుద్ధముగా ఉండుటకు ప్రయత్నించాలి అను నిర్ధారణలను తీసుకునుటకు ఇది మనలను నడిపించాలి. ఈ విధములుగా ఆధునిక లోకములోని లక్ష్యములు మరియు నిర్ధారణలు ప్రాచీన లోకములోని వాటిని ప్రతిబింబిస్తాయి. అయితే మనము ఒకవైపున ఆధునిక లక్ష్యములు మరియు వివేచనలు, మరొక వైపున లేఖనములోని లక్ష్యములు మరియు వివేచనల మధ్య ఉన్న భిన్నత్వములను కూడా పరిగణించాలి. నిర్గమ కాలములో యూదులను అన్యుల నుండి వేరు చేయుట లక్ష్యమై ఉండినది. మరియు ఇది అన్యులతో ఆహారము తినుటకు ఇవ్వబడు ఆహ్వానములను తిరస్కరించుటకు దారితీసింది. వాగ్దాన దేశములో ఇజ్రాయేలు నివసించిన కాలములో ఇదే లక్ష్యము మరియు వివేచన అనువర్తించబడింది. అయితే క్రొత్త నిబంధన సంఘకాలములో యూదులను మరియు అన్యులను ఐక్యపరచి అన్యులతో ఆహారము భుజించుటకు ఆహ్వానములను స్వీకరించుటకు దారితీసింది. ఆధునిక సంఘములో యూదులు మరియు అన్య విశ్వాసులు భాగమై ఉండాలి. కాబట్టి మన పరిస్థితి యొక్క లక్ష్యములు నిర్గమన కాలము మరియు వాగ్దాన దేశ కాలములోని లక్ష్యములకు భిన్నముగా ఉన్నాయి. ఫలితంగా వారు చేసిన నిర్ధారణలను మనము చేయకూడదు. అయితే మన లక్ష్యములు క్రొత్త నిబంధన సంఘ లక్ష్యములను పోలియున్నవి. ఫలితంగా మనము కూడా అన్యులతో భుజించుటకు ఇవ్వబడు ఆహ్వానములను స్వీకరించున్నట్లు మన నిర్ధారణలు వారి వలె ఉండాలి. మరొకసారి మనము ఆధునిక లక్ష్యములను బైబిలు లక్ష్యముల వెలుగులో పరిగణించి వాటి మధ్య ఉన్న పోలికలు మరియు భిన్నత్వముల మీద దృష్టి పెట్టాలని ప్రతి నైతిక వివేచన ఆశిస్తుంది. ఎక్కువ భిన్నత్వములు ఉన్న చోట అవే నిర్ధారణలను అలవర్చుకునుటకు మనము నిరాకరించాలి. అయితే ఎక్కువ పోలికలు ఉన్న చోట మనము నైతిక నిర్ధారణలను అంగీకరించాలి. ఆహారము వంటి విషయములకు సంబంధించిన కొన్ని సందర్భాలలో మన నిర్ధారణలు పాత నిబంధన కాలమునకు భిన్నముగా ఉంటాయి, కాని క్రొత్త నిబంధన సంఘమునకు పోలినవిగా ఉంటాయి. కాని నైతిక విషయములలో క్రొత్త నిబంధన సంఘము చేయు నిర్ధారణలు కూడా కొన్ని మన ఆధునిక నేపథ్యమునకు తగినవి కావు అని మనము నిర్ధారించవచ్చు. వాస్తవములు మరియు లక్ష్యముల విషయములో అనుబంధం యొక్క ప్రాముఖ్యతను మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మన చివరి అంశమును మనము చూడవలసి ఉన్నది. లేఖనములో ఆమోదించబడిన మాధ్యమాలు మరియు ఆధునిక లోకములో మనకు అందుబాటులో ఉన్న మాధ్యమాల మధ్య ఉన్న అనుబంధము. మాధ్యమాల మధ్య ఉన్న పోలికలు మరియు భిన్నత్వములను పరిగణించవలసిన ప్రాముఖ్యతను ఉదాహరించుటకు చివరిగా ఒకసారి మోషే ఆధీనములో నిర్గమన కాలము, వాగ్దాన దేశములో ఇజ్రాయేల్ యొక్క జీవితము మరియు క్రొత్త నిబంధన సంఘకాలములను పరిశీలన చేద్దాము. ఒకవైపున నిర్గమన దినములలోని మాధ్యమాలు, వాగ్దాన దేశ జీవితములోని మాధ్యమాలు మరియు క్రొత్త నిబంధన సంఘములోని మాధ్యమాల మధ్య ఉన్న పోలికలు చాలా మౌలికమైనవిగా ఉన్నాయి. సులువుగా చెబితే, మూడు కాలములలోనూ పరిశుద్ధతను సాధించుటకు ప్రజలు ఆహార అలవాట్లను జాగ్రత్తగా చూచుకోవలసి ఉండినది. అయితే భిన్నత్వములు మాత్రం మరింత స్పష్టముగా ఉన్నాయి. ఉదాహరణకు, నిర్గమన కాలములో ఆహారపు అలవాట్ల ద్వారా పరిశుద్ధతను సాధించుటకు ప్రయత్నించుటలో జంతువులను తినుటకు ముందు వాటిని మందిరములో బలిగా అర్పించవలసి ఉండేది. ఇజ్రాయేలీయులు అరణ్యములో తిరుగులాడినప్పుడు ఈ షరతుల మాధ్యమము చక్కగా పనిచేసింది. ఆ దినములలో దేశమంతా మందిరము ఉన్న ప్రాంతంలో జీవించేది. అంతేగాక వారి ఆహారములో మన్నాను ఎక్కువగా తీసుకునేవారు గాని పెంపుడు జంతువుల మాంసము కాదు అని నిర్గమకాండం 16:35 సూచిస్తుంది. కాని వాగ్దాన దేశములో అనేక మంది మందిరమునకు దూరముగా, యెరూషలేములో తరువాత సొలొమోను నిర్మించిన దేవాలయమునకు దూరముగా జీవించారు. అంతేగాక దేవుడు మన్నాను అనుగ్రహించుట నిలిపివేశాడు మరియు ప్రజలు పెంపుడు జంతువులను తినుట ఆరంభించారు. కాబట్టి ద్వితీయోపదేశకాండము 12:15 తన ప్రజల జీవితముల యొక్క క్రొత్త పరిస్థితికి తగిన అర్హతలను దేవుడు అనుకూలపరిచాడు. విశేషముగా తమ సొంత గ్రామములలో జంతువులను వధించుటకు దేవుడు ప్రజలకు అనుమతినిచ్చాడు. అప్పటికీ ఆయన పరిశుద్ధతను కోరాడు. కానీ ఈ అవసరతను నెరవేర్చుటకు ఆయన తన ప్రజలకు నూతన మాధ్యమాలను అనుగ్రహించాడు. మనం ఇంతకుముందు చూసినట్లు క్రొత్త నిబంధన సంఘ దినములలో అర్హతలు మరొకసారి మారిపోయాయి. దేవుని రాజ్యము ఇజ్రాయేలు వెలుపల ఉన్న దేశములకు, ప్రజలకు మరియు సంస్కృతులకు వ్యాపించుచుండగా ఎక్కువ మోతాదులో అన్యులు సంఘములోనికి ప్రవేశించారు. ఫలితంగా పరిశుద్ధముగా ఉన్నటకు యూదులు అన్యుల నుండి వేరుగా ఉండవలసిన అర్హత ఇక మనుగడలో లేకుండా పోయింది. బదులుగా అపోస్తలుల కార్యములు 10:9-16 పౌలు నేర్చుకున్నట్లు క్రైస్తవులందరూ ఒకరితో ఒకరు సహవాసము చేయుటకు వారి ఆహారపు అలవాట్ల విషయములో వారు ఐక్యత కలిగి ఉండాలని పరిశుద్ధత కోరింది. తగినట్టుగానే సంఘములో యూదులు మరియు అన్యుల మధ్య ఐక్యతను సృష్టించుటకు దేవుడు షరతులు లేని ఆహారపు అలవాట్లలోకి మార్పును కలిగించాడు. మరియు వాస్తవములు మరియు లక్ష్యములలో మనము చూసిన విధముగానే ఈ కాలములన్నిటిలో మాధ్యమాల మధ్య ఉన్న అనుబంధము నైతిక వివేచనలలో వ్యక్తపరచబడింది. మాధ్యమాలు పోలికలు కలిగి ఉన్నంత వరకు ఆహారము దేవుని పరిశుద్ధతను గౌరవించి ఆయన సేవలో ఉన్న తన ప్రజలను పరిశుద్ధపరచు విధానములలో ఉపయోగించబడాలి అనున్నది ఒక అర్హమైన వివేచన అయ్యున్నది. అయితే మాధ్యమాలు భిన్నముగా ఉన్నప్పుడు ఆహారములోని ఇతర అంశముల విషయములో భిన్నమైన వివేచనలను చేయవచ్చు. నిర్గమన కాలములో మందిరము యొద్ద జంతువులను బలి అర్పించుట మాధ్యమము అయ్యుండినది. మరియు జంతువులను తినుటకు ముందు వాటిని మందిరములో బలి అర్పించాలి అను వివేచన చేయునట్లు ఇది పొరికొలిపి ఉంటుంది. వాగ్దాన దేశములో గ్రామములలో జంతువులను వధించుట మాధ్యమము అయ్యున్నది. మరియు ఇది శుద్ధమైన జంతువులను వధించునట్లు నిర్ధారించుటకు పొరికొల్పి ఉంటుంది. మరియు క్రొత్త నిబంధన సంఘములో షరతులు లేని ఆహారపు అలవాట్లు అను మాధ్యమము అన్యులు భుజించునది భుజించుడి అను కథనమును తగిన నైతిక వివేచనగా అందించియుంటుంది. మరియు ఈ పోలికలు మరియు వ్యత్యాసముల నుండి ఆధునిక క్రైస్తవులు అనేక విషయములు నేర్చుకోవచ్చు. ఆధునిక లోకము, నిర్గమన కాలము, వాగ్దాన దేశములో ఇజ్రాయేలు జీవించిన కాలము మరియు క్రొత్త నిబంధన సంఘకాలముతో పోలికలు కలిగి ఉన్నది. కాబట్టి ఆహారపు అలవాట్లను పరిశుద్ధతను సాధించుట కొరకు ఉపయోగించాలను వారి నిశ్చయతను మనము ప్రతిధ్వనించాలి. మరియు ఆధునిక లోకములో సహితము దేవుని పరిశుద్ధతను గౌరవించే విధముగా మరియు ఆయన ప్రజలలో పరిశుద్ధతను కట్టు విధముగా ఆహారము ఉపయోగించబడాలి అను నైతిక నిర్ధారణను ఉద్ఘాటించున్నట్లు ఈ మాధ్యమాలు మనలను నడిపించాలి. చరిత్రలోని ఈ కాలములలో ఉపయోగించబడిన మాధ్యమాల మధ్య ఉన్న భిన్నత్వముల నుండి కూడా మనము నేర్చుకోవచ్చు. నిర్గమన కాలములో మందిరము యొద్ద జంతువులను బలి అర్పించుట మాధ్యమముగా ఉన్నప్పుడు మరియు మందిరము యొద్ద జంతువులను బలి అర్పించవలెను అనున్నది నిర్ధారణగా ఉన్నప్పుడు దేవుని ప్రజలు నివసించినట్లు మనము మందిరమునకు దగ్గరగా నివసించుట లేదు. మరియు గ్రామాలలో జంతువులను వధించుట మాధ్యమముగా ఉన్న మరియు భుజించుటకు ముందు పవిత్రమైన జంతువులను వధించుట నిర్ధారణగా ఉన్న వాగ్దాన దేశము అన్యులకు దూరముగా ఉండవలసిన యూదాదేశములో మనమంతా నివసించుటలేదు. కాబట్టి ఈ కాలములలో దేవుని ప్రజలు ఉపయోగించిన మాధ్యమాలను మనము ఉపయోగించకూడదు, లేక ఈ మాధ్యమాల ఆధారముగా నిర్ధారణలకు రాకూడదు. అయితే క్రొత్త నిబంధన సంఘమును పరిగణించండి. వారు సంఘములో ఐక్యతను పెంపొందించుటకు షరతులు లేని ఆహారమును మాధ్యమముగా ఉపయోగించారు, మరియు అన్యులు తిను వాటిని తినుటకు నిర్ధారించుకున్నారు. మరియు మన పరిస్థితి ప్రధానముగా వారి పరిస్థితిని పోలియున్నది కాబట్టి మనము అవే మాధ్యమాలను ఉపయోగించాలి, మరియు అదే నిర్ధారణను అన్వయించాలి. వాస్తవములు మరియు లక్ష్యముల విషయములో క్రొత్త నిబంధన సంఘములోని పరిస్థితి మన సొంత పరిస్థితి కంటే భిన్నముగా ఉండు సందర్భములు ఉంటాయి. కాబట్టి క్రొత్త నిబంధన సంఘము ఉపయోగించిన అవే మాధ్యమాలను మనము ఉపయోగించలేము, మరియు అవే నిర్ధారణలను మనము అన్వయించలేము. మనకు బయలుపరచబడిన ప్రతి ప్రమాణమును మనము వివేకముతో జ్ఞానముతో అనువర్తించాలి గాని లేఖనములో ఉన్న ప్రవర్తనను ఓరకనే అనుకరించకూడదు. మరియు బైబిలులో వర్ణించబడిన పరిస్థితులు మరియు మన సొంత జీవిత పరిస్థితుల మధ్య ఉన్న అనుబంధమును చూచుట ద్వారా ఆధునిక లోకములో ఏ మాధ్యమాలను ఉపయోగించుట మంచిదో మనము నిర్ధారించగలము. ఈ పాఠములో దేవుని ఎదుట మన బాధ్యతను తెలుసుకొనుటకు మనము ప్రయత్నించుచుండగా ప్రత్యక్షత మరియు పరిస్థితి మధ్య ఉన్న అనుబంధమును అర్థము చేసుకునుటకు మనకు సహాయపడు 4 అంశములను మనము పరిశోధించాము. పరిస్థితుల దృష్ట్యా ప్రత్యక్షతలోని విషయములను, స్వయంగా ప్రత్యక్షత యొక్క పరిస్థితుల స్వభావమును, ప్రత్యక్షత పట్ల అనేక ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యాన వ్యూహములను, మరియు మన ఆధునిక పరిస్థితులకు ప్రత్యక్షత యొక్క అనువర్తనమును మనము విశదీకరించాము. మరియు బైబిల్ నిర్ణయాలు తీసుకునుటకు మన బాధ్యతలను గూర్చి మనము కలిగి ఉన్న జ్ఞానమునకు ఈ పరిస్థితుల కారకములలో ప్రతి ఒక్కటి తోడ్పాటునిచ్చు మార్గములను మనము పరిగణించాలి. నైతికమైన నిర్ణయాలు తీసుకునుటకు ఇష్టపడు విశ్వాసులముగా మన నైతిక పరిస్థితిని అర్థము చేసుకునుట మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మరియు మనము ఇంతకుముందు చూసినట్లు వాస్తవాలు, లక్ష్యములు మరియు మాధ్యమాల దృష్ట్యా మన పరిస్థితిని గురించి ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది. ఈ విషయముల పట్ల ఆసక్తిని చూపుట ద్వారా మనము దేవుని ప్రత్యక్షతను మరింత ఉత్తమమైన రీతిలో అర్థము చేసుకోగలము. మనము అలా చేసినప్పుడు నైతికమైన నిర్ణయాలను తీసుకునుటకు బైబిల్ మాదిరికి అనుగుణముగా ఉండు వివేచనలను చేయుటకు మనము మరింత ఉత్తమమైన రీతిలో సిద్ధపడి ఉంటాము.